దానికంటే ముందుగా నిన్న జరిగినటువంటి బైబిల్ స్టడీలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ని మనం రివైండ్ చేసుకుంటాం. మంచిది. ఒకటి నుంచి మూడు వచనాల్లో మనము నేను కలిగి ఉన్న ప్రశ్న ఏంటి అంటే, మోషే పీఠములు ఎందుకు కూర్చుండి వారు అనే మాటకి అర్థంగా ఆ పీఠం అనేదాన్ని మనం ప్రశ్నగా తీసుకోవడం జరిగింది. అక్కడ పీఠము అంటే కూర్చొని బోధించేటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో దాన్ని సాధారణంగా మనము పీఠముగా పరిగణిస్తాము అని మనం ఆన్సర్ తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా నాలుగు నుండి ఐదు వచనాల్లో తమ చెంగులను పెద్దవిగా చేసుకోవటం అనే మాటను బట్టి వారు వస్త్రధారణను చూపిస్తూ వారు పరిశుద్ధులు లేదా అని ప్రదర్శన కోసమే వారు ఆ విధంగా చెంగులు విరబూసుకుని నడిచేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి మనం తెలుసుకోవటం జరిగింది. అలాగనే ఆరు నుంచి ఏడు వచనాల్లో అగ్రపీఠములు అని మనం దాని గురించి మాట్లాడుకోవడం కూడా జరిగింది. అగ్రపీఠములు అంటే ఏంటంటే హోదాలు ఇవన్నీ కూడా ఇప్పుడు నేటి సమాజంలో వాటిని ఏ విధంగా మనం కలిగి ఉన్నామనే దాని గురించి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే రెవరెండ్ బిషప్ అలాగా కొన్ని డిగ్రీస్ ఏదైతే చేసిన స్టడీస్ ని బట్టి వాటన్ని కలుగోవటం కూడా హోదాలుగా లేదా నగరపీఠాలుగా ఈరోజు చలామణిలో ఉన్నట్టుగా మనం ఏకాభిప్రాయంలోకి రావటం జరిగింది నేటి సంఘంలో. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేసాము, ఏకాభిప్రాయంగా రావటం జరిగింది. అలాగే 11వ వచనంలో మీరు అందరికంటే గొప్పవాడు, మీకు పరిచారకుడై ఉండవలను అనే దాన్ని బట్టి అలాగే తమ తాను హెచ్చించుకుని వాడు తగ్గించుకుని అనే మాటను బట్టి ఇక్కడ మనం ఏంటంటే బాసిజం అనేది ఉండకూడదు. ప్రాముఖ్యంగా అహంకారం గర్వాన్ని చూపిస్తూ ఉంటారు, వాటిని విడిచిపెట్టాలి. అట్లా ఎవరైతే నాయకులుగా ఉండాలని ఆశపడుతున్నారో మొదటిగా ఆ గర్వ స్వభావాన్ని మనం తీసేసుకోవాలి అనేటువంటి మాటను మనం చదువుకోవడం జరిగింది. అంత మాత్రమే కాకుండా గురువు మరియు బోధకులకు మధ్య తేడాను కూడా మనం తెలుసుకోవడం జరిగింది. గురువులు అంటే ఏంటంటే జీవితంలో ఆయన ఏదైతే చెప్తున్నారో దాన్ని అన్వయించి వాళ్ళు మనకి చూపిస్తారు. బోధకులు అనే వాళ్ళు వృత్తిరీత్యా చెప్పుకుంటూ పోతారు, కానీ వారు దాన్ని అన్వయించుకోలేని పరిస్థితిలో ఉంటారు అంటూ ఇరువురి మధ్య మన వ్యత్యాసాన్ని కూడా తెలుసుకోవటం అనేది జరిగింది. సో మనము నిన్న 12 వచనాల వరకు మాత్రమే సమయానుకూలతను బట్టి డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు 13-14 నుంచి ఈ పారాగ్రాఫ్ ఏదైతే 22 వచనాల వరకు ఉన్నాయో వాటిని పెండింగ్ గా ఉన్నాయి కాబట్టి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాము. ఒకసారి మనం బైబుల్ రీడింగ్ ఇద్దామండి, తర్వాత దాన్ని ఇన్ఛార్జ్ గారికి అప్పగిస్తాను. మొదటిగా 1 నుంచి 3 వచనాలు సురేష్ బాబు గారు మీ పోర్షన్ ఒకసారి చదువుతారా? సురేష్ బాబు సార్, నా వాయిస్ వస్తుందా సార్? ఎవరైనా రెస్పాండ్ అవుతారా?
అన్మ్యూట్ చేయండి బ్రదర్ని.
నా ప్రైజ్ రాడు, అన్మ్యూట్ అయింది. 1 నుంచి 3 వచనాలు చదువుకుందాము. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఎట్లనెను, శాస్త్రులను పరిచయులను మోషే పీఠ ముందు కూర్చుండేవారు, గనక వారు మీతో చెప్పు వాటిని అన్నింటినీ అనుసరింప గైకొనుడి, అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. ప్రైజ్ రాడు.
సార్ థ్యాంక్ యూ సార్. శిష్యులేంద్రా గారు, 4 నుంచి 5
వచ్చిన మోయే శక్యం కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదరే కాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొలరు. మనుషులకు కడమడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. థ్యాంక్ యూ
బ్రదర్.
విందులలో అగ్రస్థానంలోను, సమాజ మందిరంలో అగ్రపీఠంలను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు.
థ్యాంక్ యూ అన్నా. 8 నుంచి 10 వచనాలు డాక్టర్ ప్రదీప్ గారు. ప్రైజ్ లార్డ్ డాక్టర్ ప్రదీప్ అన్న,
మీరైతే బోధకులను పిలువబడవద్దు, ఒకడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒకడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులను పిలువబడవద్దు, క్రీస్తు ఒకడే మీ గురువు. ప్రజలడన
మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును.
అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును ముయ్యుదురు. మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపలేరు. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, ఒకని మీ మతములో కలుపుకున్నట్టుకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరకపాత్రుడిగా చేయుదురు.
బాబు టీచర్ గారు,
అయ్యో, అందులోన మార్గదర్శకులారా, అక్కడ దేవాలయం చూడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని, దేవాలయంలోని బంగారం చూడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా?
మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని దానిపై నుండి అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి పద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునివాడు దానితోడనియు దానిపై నుండి వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకునిచున్నాడు. తమ్ముడు ప్రైస్లో.
థ్యాంక్ యూ అమ్మా. డాక్టర్ దివ్యసుందర్ గారు, మెడికల్ ఇన్ఛార్జ్, 21-22 వచ్చిన.
మరియు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకునివాడు దానితోడనియు అందులో నివసించు వాని తోడని ఒట్టు పెట్టుకునిచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకునివాడు దేవుని సింహాసనం తోడనియు దానిపైన కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకునిచున్నాడు.
థ్యాంక్ యూ సార్. చాలా స్పష్టంగా సమయానికి అందరూ వచ్చి వాక్యాన్ని చదివి వినిపించిన మీ అందరికి ప్రత్యేక వందనాలు. ఈ విలువైన సమయాన్ని సోదరులు ఇన్స్పెక్టర్ మహేష్ సార్ కి అప్పగిస్తున్నాం. సార్ వందనాలు. సార్
వందనాలు. నా వాయిస్ వస్తుందా
సార్? సార్ బాగుంది సార్, స్పష్టంగా. వందనాలు.
వందనాలు. ప్రార్థన చేసుకుందాం. తల్లి వంచండి, ఏకీభవించండి. పరిశుద్ధులు ఎంతండి, ప్రాణ స్వరూపం దేవా, దయగలిగిన రక్షక, సర్వాధికారి, మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన జీవ గ్రంథాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభువారి గ్రంథాన్ని అధ్యయనం చేయడం కొరకై మీరు మాకు ఇచ్చిన చక్కటి గ్రూప్ బైబిల్ స్టడీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 23:1-23 వచనాలు మేము అర్థం చేసుకోగలనట్లుగా మా అందరితో మీరు మాట్లాడండి. ప్రభువారి దాసులు ప్రభు డిగ్రీ ధరించి అధ్యక్షగా బాధ్యతలు తీసుకున్న ప్రియులందరినీ మీరు బైబిల్ స్టడీకి సమకూర్చారు, మీకు వందనాలు. సురేష్ బాసియ గారిని మీరు బలపరచండి. ఇందిరా టీచర్ గారిని మీరు బలపరచండి. జీవన్ టీచర్ గారిని బట్టి మీకు వందనాలు. ప్రదీపాలను బట్టి మీకు వందనాలు. డాక్టర్ శ్రవంతిని బట్టి మీకు వందనాలు. రవికుమార్ గారిని బట్టి, ఆ బాబు టీచర్ గారిని బట్టి మీకు వందనాలు. స్వరూపాన్ని దివ్యసుందరులందరినీ మీరు బలపరచండి. ప్రభావాలను మేము జ్ఞాపకం చేసుకోండి. సుధాను జ్ఞాపకం చేసుకోండి. బైబిల్ స్టడీకి వచ్చిన వారందరికీ ఆశీర్వాదకరంగా ఈ ధ్యానాన్ని ఉంచండి. ప్రభువా, రాని వారి మీద మీరు కనికరపడండి. బైబిల్ స్టడీ అంతట్లో చక్కగా ఉద్దేశాన్ని అర్థం చేసుకుని మేము ఆలోచించడానికి మా అందరికి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. సో బైబిల్ స్టడీ టీమ్ గా ఉండడానికి ముందుకొచ్చిన 9 మందికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వాక్యం చదివిన 9 మంది స్టడీ టీం అవుతారు. అట్లాగే మిగతా వారందరూ కూడా పార్టిసిపెంట్స్ అవుతారు. పార్టిసిపెంట్స్ కి చాట్ బాక్స్ అందుబాటులో ఉంది, మీరు తప్పకుండా చాట్ బాక్స్ లో మీ ప్రశ్నలు సమాధానాలు తెలియపరచాల్సిందిగా మీరు యాక్టివ్ గా ఉండాలని కూడా మనవి చేస్తా ఉన్నారు. మనం నేను దిన ముందు మొదటి వచనం నుంచి 12 వచనాల వరకు వచనం వెంబడి వచ్చిన ధ్యానాన్ని ముగించుకున్నాం. ఒకసారి 1 నుంచి 12 వచనాల్లో ఇంకేమైనా యాడ్ చేసేది ఉన్నా లేకపోతే మాకు ఇంకేం డౌట్ లేవు క్లారిటీతో ఉన్నాము అని మీరు చెప్పిన దాన్ని బట్టి ముందుకు వెళ్ళడం సాధ్యమవుతుంది. ఒకసారి 1 నుంచి 12 వచనాలు చదివిన సురేష్ బాసుయే గారు, ఇందిరా టీచర్ గారు, జీవన్ మాస్టర్ గారు, ప్రదీప్ అన్న, అస్త్రవంతి, మీ వాక్య భాగాల్లో మీరు మాట్లాడేది ఇంకేమన్నా ఉందా?
అన్నా క్లియర్ అన్నా, నాకు అంతా క్లియర్ ఉందన్నా, ముందుకెళ్దాం ప్రైజ్ లో.
ఓకే అన్నా, థ్యాంక్ యూ. మిగతా కూడా రెస్పాండ్ అవుతారా? ఓకే అమ్మా, స్వరూప ఓకే. స్వరూప కాదు, 5 నా జీవన్ బ్రదర్, ఇందిరా టీచర్ గారు.
క్లియర్ బ్రదర్,
రైట్. కాబట్టి 12 వచనాల మీద సుధా, 12 వచనం కంప్లీట్ అయిపోయిందా? 11-12 స్రవంతి పోర్షను.
ఎస్ సార్, ఆ పేర వరకు కంప్లీట్ అయిపోయింది సార్, 12 వచనాలు.
రైట్, ముందు కొనసాగుదాం. 13-15 వచనాలు రవి మాస్టర్ గారు, 13-15 వచనాల్లో మీరేమైనా మాట్లాడేది ఉందా లేకపోతే ప్రశ్న తీసుకోవచ్చా?
బ్రదర్, ప్రశ్న లేనే జవాబు నేను చెప్తా బ్రదర్.
తప్పకుండా మీరు ప్రశ్నించి మీరే సమాధానం చెప్పడం టైం సేవ్ అవుతుంది, అవసరం కూడా.
ఇప్పుడు మనకు నాకు ఇచ్చినటువంటి 13-15 వచనాల్లో మొదటి ప్రశ్న, శాస్త్రులు పరిసయ్యులు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని ఎలాగూ మూసివేస్తారు అనేది ప్రశ్న. శాస్త్రులు పరిసయ్యులు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని ఎలాగూ మూసివేస్తారు? దీనికి జవాబు వచ్చేసి, తప్పుడు బోధనలు కపట జీవితం ద్వారా సామాన్య ప్రజలను దేవుని వద్దకు చేరకుండా అడ్డుకోవడం, అంటే వారి నియమాలు మానవ నిర్మిత ఆచారాలు వాళ్ళకి బోధించి అడ్డుకోవటం, అంటే దేవుని ప్రేమ కృప రక్షణ మారుమనసు పశ్చాత్తాపం అనేటువంటిది అర్థం కాకుండా వాళ్ళని అట్లా బోధించడం ద్వారా ఆ విధంగా అడ్డుకోవటం అనేది ఆన్సర్ దానికి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలకు సరిగ్గా బోధించడం. రెండవ ప్రశ్న, మీ మతము అని యేసు అంటున్నాడు కదా, ఏ మతం గురించి యేసు సంబోధించాడు? మీ మతము అని
ఒక్కసారి మీరు, మొదటి ప్రశ్న బాగుంది, పరలోక రాజ్యాన్ని ఎట్లా మోయుదరు అన్న ప్రశ్నకు మీరే ప్రశ్న మీరే సమాధానం చెప్పారు. అందులో తప్పుడు బోధల వలన వాళ్ళు పరలోక రాజ్యానికి చేరుకోకుండా ఆటంకపరుస్తారు అన్నారు. ఆ ఒక్క మాట ఇంకేమన్నా?
అదే అదే బ్రదర్, అదే. బ్రదర్,
మిగతా వాళ్ళు కూడా మాట్లాడితే క్లారిటీకి వెళ్దాము. స్టడీ ఈ ప్రశ్న మీద రవి మాస్టర్ గారు చెప్పిన అభిప్రాయంతో ఏకీభవించవచ్చు, ఇంకేమైనా యాడ్ చేస్తే యాడ్ చేయొచ్చు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడవచ్చు. చాట్ బాక్స్ లో కూడా పార్టిసిపెంట్స్ స్పందించాల్సిందిగా కోరుతున్నాను.
అన్న ప్రైజ్ లాడ్ అన్న, అంటే సార్ తప్పుడు బోధలు అని చెప్పేసి అన్నారు, కానీ 23వ అదే అధ్యాయంలో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి అని ఉన్నది కదన్న, మరి అది తప్పుడు బోధలు అని అనుకోవచ్చా?
చాలా చక్కటి ప్రశ్న. వారు చెప్పే బోధన మీరు పాటించండి, వారి ప్రవర్తన మీరు పాటించొద్దు అని ఉంది కాబట్టి వీళ్ళు తప్పుడు బోధ చేస్తున్నారు అనుకోవచ్చా అని తాను అడుగుతుంది. 3వ వచనంలో వారు మీతో చెప్పి వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి అని ఉంది. వాడు శాస్త్రులు పరిసయ్యులు తప్పుడు బోధలు చేస్తున్నారని ఈ వాక్యాన్ని బట్టి అనుకోవచ్చా? అనుకోకూడదు కదా అన్నది డాక్టర్ స్రవంతి గారి ప్రశ్న, రవి మాస్టర్ గారు.
ఓకే బ్రదర్, అంటే ఏసు అక్కడ బాగా చెప్పాడు, మీరు వాటి చెప్పు వాటి వారు చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి అంటే ధర్మశాస్త్రంలో ప్రభు మాటలు మాత్రమే గైకోమని చెప్పినాడు కానీ తప్పుడు బదులు వారి క్రియల చొప్పున వాళ్ళను నడుచుకోవద్దని చెప్పాడు. అంటే వారి క్రియల చొప్పున మీరు చేయకూడదు అని అన్నాడు. అక్కడ మనం మొదటి భాగంలో చూసినట్లయితే వాళ్ళు తప్పుడు
బోధకు మీరు దానేమంటారు, కొంచెం దీన్ని ప్రసంగాల్లో కాకుండా బైబిల్ స్టడీలో ఉంచితే బాగుంటుంది, డిస్కషన్ లో ఉంచితే బాగుంటది. సో మీరు అన్నది ఏంటంటే చాలా చక్కటి మాట, ఈ శాస్త్రులు పరిచయులు పరలోకాన్ని వారు తప్పుడు బోధలు బోధించడం వల్ల మూస్తున్నారు అన్నారు. కానీ ఇదే కాంటెక్స్ట్ లో డాక్టర్ శ్రవంత్ ఏంటంటే వారి మీతో చెప్పు వాటిని అనుసరించి గైకొనండి అని తప్పుడు బోధలు బోధిస్తా ఉంటే ప్రభు ఈ మాట చెప్పరు కదా అన్నది తన ప్రశ్న. దానికి మీ సమాధానం మూడో వచ్చిన మీద మాట్లాడితే మాట్లాడండి, మిగతా వాళ్ళు ఏమైనా మాట్లాడితే మాట్లాడండి.
పక్కనే చెప్పాడు బ్రదర్, మళ్ళా మనకు పక్కలోనే దానికి ప్రభు అక్కడే చెప్పాడు వారి కీలు చొప్పున చేయకూడదు అని, వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనడు అని చెప్పి అయినను వారి క్రియలు చొప్పున చేయకూడదు.
మా పాయింట్ మిస్ అవుతున్నారు రవి గారు, మా పాయింట్ మిస్ అవుతున్నారు. మీరు ఏం సమాధానం చెప్పారంటే వాళ్ళ బోధ తప్పు అన్నారు. శ్రవంత్ ఏమంటదంటే ఏసయ్య వాళ్ళు చెప్పేదాన్ని గైకొనండి అని ఎందుకంటాడు, తప్పు అయితే వాళ్ళ బోధ తప్పుడు బోధ కాదు, వాళ్ళ బ్రతుకు బాగోలేదు, బోధ బాగానే ఉంది కదా అని అంటుంది తను. మీరు ఆ పాయింట్ మీద స్టిక్ అని అవట్లా దాని దాటి వెళ్ళిపోతున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి, వాళ్ళ బోధ తప్పుడు బోధ కాదు, తప్పుడు బోధ అయితే అనుసరించి గైకొనమని ప్రభువు చెప్పడు కదా అన్న దాని మీదకి రావాలి, తర్వాత నెక్స్ట్కి వెళ్ళాలి. బోధ తప్పు కాదు కానీ బ్రతుకు తప్పు అని మీరు మాట్లాడాలి. దీన్ని సమర్థిస్తున్నారు కానీ మూడవ వాక్యానికి న్యాయం చేయట్లేదు మీరు.
అది కరెక్ట్ సరిపోతుంది బ్రదర్, ఎందుకంటే మానవ నిర్మిత ఆచారాలు వారికి జోడించి బోధిస్తా ఉన్నది కాబట్టి బోధ కరెక్ట్ గా ఉన్నది, కానీ కొన్ని జోడించి వాళ్ళు బోధిస్తున్నారు.
ఇది బాగుంది, వాళ్ళ ఈ మూడో వాక్యం మీ స్టేట్మెంట్ కాంట్రడిక్ట్ చేస్తా ఉంది కాబట్టి బోధ తప్పుడు బోధ అనుకోవడం కంటే కూడా వాళ్ళు బోధించిన దాని ప్రకారంగా జీవించట్లేదు వేషధారులు. కాబట్టి వాళ్ళ బోధ విన్న వాళ్ళందరూ కూడా వేషధారులు అవుతారు, వేషధారులు కూడా వాళ్ళు కూడా పరలోకానికి వెళ్ళరు అని తీసుకోగలిగితే బాగుంటది స్టేట్మెంట్ నుంచి.
ఓకే బ్రదర్, సరిపోతుంది.
బాగుంది, చక్కగా ఉంది. రవంత్ నీకేమైనా సమాధానం వచ్చిందా?
వచ్చిందమ్మా.
రైట్ అమ్మా, చాలా సంతోషం. మాట్లాడు మాట్లాడమ్మా.
సార్ కొంచెం రాంగ్ చెప్పారన్నట్టుగా నేను కరెక్ట్ చేద్దామన్నట్టు
చెప్పాను. అంటే వాస్తవానికి ఆ మాట రాంగ్ అని మనం అప్పుడు అనలేం గాని చక్కగా మీరు అదే వాక్యంలో ఈ మాట తీసుకొచ్చేసరికి ఆయన ఆలోచించడానికి ఆయన స్టేట్మెంట్ సరి చేసుకోవడానికి చాలా హెల్ప్ అయింది. మీరు కాంట్రడిక్ట్ చేసే వాక్యాన్ని అదే టెక్స్ట్ లోంచి లేకపోతే అధ్యాయం నుంచి చూపించగలిగారు, బాగుంది. తను సరి చేసుకోగలిగారు, బాగుంది. రవి గారు మాట్లాడచ్చు మీరు ఇక్కడ మీ పోర్షన్ లోంచి.
ఇంకొక ప్రశ్న బ్రదర్, మీ మతం అని యేసు అంటున్నాడు కదా, ఏ మతం గురించి యేసు సంబోధించాడు?
ఒక్క నిమిషం మీరు నాకు సమయం ఇస్తే 13 వచనాన్ని ఆధారం చేసుకుని పరలోక రాజ్యాన్ని వారు మోస్తున్నారు, ఎలా మోస్తున్నారు అన్న మాట దగ్గర ఫస్ట్ పాయింట్ మీరేమి యాడ్ చేశారు, ఇక్కడ మీ సమాధానం ఏంటి?
తప్పుడు బోధనలు కపట జీవితం ద్వారా సామాన్య ప్రజలను దేవుని వద్దకు చేరకుండా అడ్డుకోవడము, తర్వాత కపటమైన ప్రవర్తన, కఠినమైన నియమాలు, మానవ నిర్మిత ఆచారాలు వారికి బోధించడం వలన వాళ్ళని అడ్డుకుంటున్నారని చెప్పినాను కదా.
ఒకటే తప్పుడు బోధలు కూడా ఉంటాయి, ఉండవనుకోలేనట్లేదు కానీ దాన్ని మనం కాంట్రడిక్షన్ ఉంది కాబట్టి తీసేద్దాం. రెండు కపట జీవితం, వేషధారి జీవితం, తర్వాత మానవ నిర్మిత ఆచారాలు, దాన్ని మనం దాని ఏమంటాము పారంపర్య ఆచారాలు, ఆచారాలు రెండు, వేషధారణ, కపట జీవితం అన్నారు. బాగుంది. ఇంకా ఈ ప్రశ్న మీద ఇంకేమైనా యాడ్ చేస్తారండి స్టడీ టీం వాళ్ళు? ఇంకేమైనా యాడ్ చేసేది ఉందా? చాలా కీలకమైన ప్రశ్న. పరలోక రాజ్యాన్ని మనం ఎట్లా మూసేస్తారు అన్నది అర్థమైతే మనం జాగ్రత్త పడడానికి చాలా బాగుంటది. ఇంకేమైనా యాడ్ చేస్తారా? మీరు యాడ్ చేసేదానికి ఊహలు ప్రపంచంలోంచి కాకుండా ఏమైనా ఈ అధ్యాయంలోంచి కానీ వేరే వాక్యంలోంచి కానీ యాడ్ చేయగలిగితే ఇంకా బాగుంటది. ఆలోచించండి. ఇంకేమన్నా మాట్లాడేది ఉందా? స్టడీ టీమ్ కానీ పార్టిసిపెంట్స్ చాట్ బాక్స్ లో మాట్లాడుతున్నారు. ప్రదీప్ వరంగల్, కఠినమైన నియమాలు పెడతారు వాళ్ళు. కఠినమైన నియమాలు పెడతారు, ఇది రిలవెంట్ సమాధానం. దాన్ని ఎక్కడో మనం చూసాం. ఎక్కడ చూసాం అది? కఠినమైన నియమాలు పెడతారన్నది 4వ వచనంలో. మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి. అవును, మీరు వాక్యాన్ని కోట్ చేసి మాట్లాడితే బైబిల్ స్టడీ అవుతుంది అండి. మీరు వాక్యాలు కోట్ చేయకుండా గాలిలో మాట్లాడుతూ ఉంటే అది బైబిల్ స్టడీ అవదు. కొంచెం దీన్ని బైబిల్ స్టడీలో ఉంచండి. మీరు ఏదన్నా ఏం మాట్లాడినా బేస్ ఉండాలి. బేస్ లేకుండా ఊరకనే మాట్లాడద్దు. మీరు మాట్లాడుతున్నదని నేను ఎక్కడ మళ్ళీ వాక్యాలు ఎత్తుకొని మీకు చూపించలేదు. అయ్యే పని కాదు, మీరే వాక్యాలు వెతకాలి. మీకే ఆ అవగాహనలోకి రావాలి. మీరు సుధాకర్ పెదపల్లి అంటాడు, నాయకులు ప్రజలను దేవుని వైపు నడిపించాలి కానీ దూరం చేయకూడదు. ఎందుకు ఆ మాట అన్నాడు? అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. మరి వాక్యాలు ఏమైనా కోట్ చేయండి. శాస్త్రులు పరిచయలు చెప్పేది తప్పుడు బోధ కాదు సార్, వారు బోధిస్తారు గాని పాటించరు. ఉదయ్ రిజిస్ట్రేషన్స్. వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు అంటారు, బోధ చెప్తున్నారు కానీ జీవించి చూపెట్టించట్లా. వారి క్రియలు గూర్చి చెప్పారని అనుకుంటున్నాను. అందరూ రవి మాస్టర్ గారిని కండడిక్ట్ చేస్తున్నారు. బోధ కాదు, బోధ బాగానే ఉంది కానీ బ్రతుకు బాగోలేదు అని మాట్లాడుతున్నారు. దాన్ని మీరు కూడా ఆలోచించి తీసుకోగలిగారు. యోసుమాని గారు అంటారు, యోహాను నీతి మార్గం మీ వద్దకు వచ్చాను, మీరు అతను నమ్మలేదు. అయితే శంకరులు వేశ్యలు అతను నమ్మిరి. ఓకే, వాళ్ళతో అన్న మాట 21:33 నుంచి నమ్మలేదు. ఏసైనా అంగీకరించలేదు కాబట్టి పరలోక రాజ్యాన్ని వాళ్ళు మోస్తారు అన్నదని రిలవెంట్ కాదు. వారి కపటమైన జీవితం, గర్వం, వేషధారణ మాత్రం అనుసరించకూడదు. వాళ్ళ వేషధారణ జీవితం. రైట్, ఇక్కడతో మనం ఇంకేం మీరు మాట్లాడతలేదు కాబట్టి పైగా డివినలించేది అందరూ వచ్చి కూర్చున్నారు. ఎట్లా ఉండాలి?
లోక 11:52 సేమ్ వచ్చును ఇంకోలా ఉంది సార్. అదే జ్ఞానమని తాళం చేవి. లోక 11:52, అయ్యో ధర్మశాస్త్రం, మీరు జ్ఞానమని తాళం చెవిని ఎత్తుకుని పోతిరి, మీరును లోపల ప్రవేశింపురు, ప్రవేశించి వారిని అడ్డగించరు అని చెప్పాను.
చాలా రిలవెంట్ వాక్యం. అందులో మీ పాయింట్ ఏంటమ్మా?
ఇక్కడ జ్ఞానమని తాళం చెవి అని ఇచ్చారు సార్. అంటే ఒకవేళ రవి గారు చెప్పినట్టు జ్ఞానంతో కూడిన ప్రసంగం చేయలేదేమో అని కూడా మనం అనుకోవచ్చు, ఒకవేళ కాంట్రడిక్షన్ కాకపోతే.
జ్ఞానమని తాళపు చెవి అంటే జ్ఞానంతో కూడిన ప్రసంగాలు కావట, అజ్ఞానంగా బోధించారట. జ్ఞానమని తాళపు చెవి అంటే యేసుక్రీస్తు ప్రభుని జ్ఞానం అని కూడా పిలుస్తారు. ధర్మశాస్త్ర ఉపదేశకులు చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే వాళ్ళు నియమాలు, ఆచారాలు, కట్టడాలని హైలైట్ చేస్తున్నారు. ఆ ధర్మశాస్త్ర ఉపనియమాల ద్వారా ఎవరు కూడా నీతిమంతులు కాలేరు. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చినా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించట్లా. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించకుండా ఏం చేస్తే పరలోక రాజ్యానికి వెళ్తారు? మనం అక్కడ యేసుక్రీస్తు ప్రభుని పెట్టుకుంటే కూడా బాగుంటదేమో. ఆలోచించండి.
ప్రకారము యేసు నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొక్కకు రావడం అని చెప్పారు. అయితే వీరు బోధల్లో అంటే వీళ్ళు యేసు ప్రభుని అంగీకరించి ఆయన ప్రకటించే దగ్గర ఆయన ద్వారానే పరలోకం చేరాలి, కానీ ఆయన ముందు పెట్టకుండా వీరు బోధ చేస్తా ఉన్నారు. ఆయన ప్రస్తావన తీసుకురావట్ల ఆయన చేస్తున్న కార్యాలను వారు అంగీకరించట్లేదు. ఆయననే అంగీకరించట్లేదు. అందువల్ల వీరు యాక్టివ్ గానే ఆ పరలోక రాజ్యాన్ని మూసివేయటం అనేది మనం చూస్తా ఉంటాం.
యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ, ధర్మశాస్త్రం ద్వారా కాదు. కాబట్టి వీళ్ళు పరలోక రాజ్యాన్ని మోస్తున్నారు. యేసయ్యను అంగీకరించలేదు, యేసుక్రీస్తు ప్రభు జనానికి పరిచయం చేయరు. ఇక్కడ ఒకసారి నేను కామెంట్ చదివేస్తానండి, మనం కొంచెం క్లారిటీకి వెళ్లడం కొరకు. అయ్యో అనడంలో దేవుడు తన సింహాసనం ఎదుట వారి లెక్క అడిగినప్పుడు వారికి కలగపోయే భయంకరమైన శిక్ష అర్థమవుతుంది. ఇక్కడ కామెంటరీలు అలాగే అంటున్నారు, దేవుని రాజ్యానికి ఏకైక మార్గం తానేనని ప్రభువుకు తెలుసు. అలాంటి తనలో నమ్మకం వంచనీయకుండా ప్రజలు వారు ఆటంకపరుస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభుని ఆటంకపరుస్తున్నారు. కాబట్టి వారికి వ్యతిరేకంగా ఆ మొదటి శాప వచ్చిందని ప్రభువు పలుకుతున్నాడు. వారు చేసిన ఈ భయంకరమైన పాపం నేడు కూడా సామాన్యంగా ఉంది. దీని విషయంలో దోషులైన వారిని ఇది నరకంలో అట్టడుకు దిగిపోయేలా చేస్తుంది. నిస్సహాయులను దగా చేయటం, ఆ నేరం కప్పుపుచ్చుకునేందుకు మతాచారాల్లో పాల్గొనటమే వారి పాపం. మీరు ఎందుకో ఈ కామెంటరీ చదివచ్చే మాట్లాడతారనుకున్నాను, కామెంటరీ ఎందుకో మీరు చదవలేదనిపిస్తా ఉంది. చాలా స్పష్టంగా సజీవ వాహిని కామెంటరీలో ఏం చూస్తున్నామంటే, యేసయ్యను వాళ్ళు అంగీకరించట్లేదు, వ్యతిరేకిస్తున్నారు, కాబట్టి పరలోక రాజ్యాన్ని మూసేస్తున్నారు అని కామెంటరీ ఇచ్చారండి. దాని కొంచెం మీరు ఆలోచించండి. రవి టీచర్ గారు ఏమంటారు?
ఓకే బ్రదర్. ఇప్పుడు బ్రదర్ ఒక చిన్న డౌట్, అవగాహన లేకుండా వాక్యాన్ని చెప్తున్నారు ఈనాడు బోధకులు, దాన్ని ఏ బోధనాలా, తప్పుడు బోధనాలా, లేకపోతే అవగాహన లేకుండా బోధిస్తున్నారని చెప్పాలా? బైబిలే చూపిస్తారు కానీ వాళ్ళకు అస్సలు దానికి సరైనటువంటి వాక్యానం ఉండదు, అట్లా చెప్తా ఉంటారు. ఆ బోధలను ఏమన్నా బ్రదర్?
అంటే వాస్తవాన్ని నేను ఏమంటానంటే, మనం టెక్స్ట్ ను బాగా అర్థం చేసుకుందాం. ఈ టెక్స్ట్ ను బాగా అర్థం చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఎట్లాగైనా అప్లై చేసుకోవచ్చు. మనకు టెక్స్టే అర్థం కాలేదు, ఇక అప్లికేషన్ కూడా అడ్డుగోలుగా వెళ్తా ఉంటది. అందుకోసం ఈ 13వ వచనంలో ఆ శాస్త్రులు పరిచయులు పరలోక రాజ్యాన్ని ఎలా మోస్తారు అన్న ప్రశ్న దగ్గర మీరు క్లారిటీకి వచ్చారా?
నాకు అవగాహన ఉంది బ్రదర్.
బాగుంది, అది అవగాహన వచ్చారు.
వాళ్ళు బోధించే వాళ్ళ బోధలు అసలు దేవుని ప్రేమ, కృప, రక్షణ, మార్మనసు, పశ్చాత్తాపం అనేది రిపెంటెన్స్, దాని గురించి వాళ్ళు బోధించడం లే, అది బోధించకుండా.
మనమేమైనా ఇక్కడ ఈ ప్రశ్న అడిగితే బాగుంటదేమో, సరే శాస్త్రులు పరిచయులు యేసయ్యను పరిచయం చేయట్లేదు కాబట్టి పరలోక రాజ్యాన్ని మూసేశారు అందాం. నేటి బోధకులు పరలోక రాజ్యాన్ని తెరుస్తున్నారా మూస్తున్నారా అని మీరు ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు స్టడీ టీం వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. కనీసం ఆ ప్రశ్న మళ్ళీ అడగండి, నేను అడిగిన ప్రశ్న నన్ను అడగండి, స్టడీ టీం వాళ్ళు మీకు ఏమైనా సమాధానం చెప్తారు.
బ్రదర్ మీరు అడిగిన ప్రశ్న అర్థం కాలేనా,
మీరు మిస్ అయ్యారా? నేనేమంటానంటే సరే స్టడీ టీం అందరిని అడుగుతున్నాను, మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నాను. నేటి బోధకులు నేటి సేవకులు జనానికి పరలోక రాజ్యాన్ని మూస్తున్నారా, ఒకవేళ మూసేస్తుంటే ఎలా మూస్తున్నారు, అది ప్రశ్న. మీరు అడిగిందే నేను కొంచెం వాక్యాన్ని కనెక్ట్ చేసి అడిగానంతే. ఇప్పుడు మీరు చెప్పండి ఎలా మూస్తున్నారో, లేదు మూయట్లేదు, మా బోధకులందరూ పరలోక రాజ్యంలోకి అనేక మందిని ప్రవేశపెడుతున్నారా చెప్పండి, ఏం చెప్తారో చెప్పండి, మనం దాన్ని కొంచెం ఆలోచన చేద్దాం.
కొందరైతే మూస్తున్నట్టుగానే అనిపిస్తుందన్న, ఎందుకు అనంటే చెప్పేది ఒకటి వారి జీవితాల్లో అది చూపించట్లేదేమో అన్నట్టుగా.
కొందరు ఇదే తప్పు వేషధారణ, చెప్పేది మాత్రం బాగుంది జీవితం బాగోలేదు, ఒకటి వేషధారణ. బాగుంది శ్రవంతి, ఇంకేమన్నా యాడ్ చేస్తారా?
నేటి సేవకు కూడా బోధించట్లేదు సార్, వాక్యం ఒకటి ఉంటే ఒకటి బోధిస్తా ఉన్నారు సార్.
రవి మాస్టర్ అది అన్నారు, అక్కడున్న వాక్యాన్ని వాళ్ళు కలిపి చెరుపుతున్నారు, ట్విస్ట్ చేస్తున్నారు, వేరే భావం తీసుకొస్తున్నారు. బోధ కూడా బాగోల, బ్రతుకు బాగోలేదు, బోధ కూడా బాగోలేదు. ఓకే, ఇంకా
ప్రభువుని ముందు పెట్టకుండా వారికి వారిని చూపించుకుంటూ బోధ చేస్తున్నారు.
వాళ్ళు ప్రభువుని చూపించట్లా వాళ్ళు చూపించుకుంటున్నారు, వాళ్ళ ఘనత కొరకు వాళ్ళు సేవ చేస్తున్నారు. అగ్రి. ఇంకా
సార్ ప్రైజ్లాడు సార్.
జీవన్ బ్రదర్,
ఆనాడు వాళ్ళు సమాజంలో ఎలాగైతే వాళ్ళ చెంగులు పెద్దవిగా కనపడేటట్టు చేసేటట్టు ఈనాడు వాళ్ళు కూడా వాళ్ళకు వాళ్ళకి ఎక్స్పోజ్ అయ్యి చేసేటట్టు చేస్తున్నారు సార్ బోధ.
వాళ్ళు కూడా మనుషులు ఘనత కొరకే చేస్తున్నారు. ఓకే, అదే కొంచెం నన్ను క్షమించాల్సింది ఏంటంటే ఈ రోజు నేను పోర్షన్ కంప్లీట్ చేయాలి. మీరు దయచేసి వాక్యంలో లేని ఏ ప్రశ్న మీరు నన్ను అడగొద్దు, నేను తీసుకోకపోతే మీరు నొచ్చుకోవద్దు. మన వాక్యానికి న్యాయం చేయడానికి మనం ఈరోజు ఈ పోర్షన్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. కొంచెం నన్ను ముందుకు వెళ్ళనివ్వండి. మీరు అక్కడ లేని ప్రశ్నలు ఏమి అడగకుండా ఉన్న టెక్స్ట్ ను అర్థం చేసుకోవడానికి మాత్రమే ట్రై చేస్తే దానికే మనకు సమయం సరిపోదు. కొంచెం దీన్ని అర్థం చేసుకోండి. శామ్యుయేలు ఇదే ప్రశ్న అడిగాడు. నేడు సంఘాల్లో ఈ ఎవరు ఈ కోవకు చెందిన వారు అవుతారు అని ఆయన అడుగుతాడు. సరే ఇమానుయేలు, అందుకు వారు నీవు కేవలం పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. ఎందుకు కోట్ చేస్తున్నారో, దేని కోట్ చేస్తున్నారో మేము ఎదుక్కోవాలి. మేము పెద్ద ఫజిల్లో ఉండాలి, కనెక్షన్స్ కట్టి ఏమి లేకుండా పెడతా ఉన్నారు. సూర్య అంటాడు మనీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అగ్రి. సామ్యేలు, మారు మనసు, పశ్చాత్తాపు, రక్షణ, యేసు ప్రభు దేవుడు అని చెప్పకుండా ఆయన మానవుడు అని వక్రీకరిస్తున్నారు. భూ సంబంధమైన విషయాలు బోధిస్తున్నారు. అవును, భూ సంబంధమైన విషయాలు, హెల్త్ అండ్ వెల్త్ గోస్పెల్, ఆశీర్వాదాలు, ఆరోగ్యానికి సంబంధించిన బోధన తీసుకొచ్చేశారు. అందుకోసం పరలోక రాజ్యాన్ని మోస్తున్నారు. దానికోసం మాట్లాడతాడు ఆయన. సుజాత గారు అంటారు ఆశీర్వాదాల బోధ తప్ప ఏమీ లేదు, మనీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. వరలక్ష్మి గారు అంటారు మూస్తున్నారు సార్, ఆశీర్వాదం బోధ గురించి బోధిస్తున్నారు, ఈ లోకంలో మేలు గురించి చెబుతున్నారు, కానీ ఈ లోకంలో ఏమి ఉన్నా లేకున్నా పరలోకం ఎలా చేరుకోవాలో బోధించట్లేదు. రాజా అంటాడు పాపం గురించి చెప్పకుండా అంతా బాగుంది అని మాత్రమే చెప్పి పశ్చాత్తాపం లేకుండా చేస్తున్నారు. అగ్రి, మీరు అందరూ మాట్లాడిన మాటలు బాగున్నాయి. ముందుకు వెళ్దాం. రవి మాస్టర్ గారు, ఇంకేమైనా మీ పోర్షన్లో మాట్లాడే ఉన్నాయా?
బ్రదర్ సమయం అయిపోతుంది కదా, ఇంకా మూడు ప్రశ్నలు ఉన్నాయి.
మీ ప్రశ్నలు మీరు అడగండి, వద్దని అంటలేదు కానీ టెక్స్ట్ దాటి బయటకు వెళ్ళొద్దా అడగండి.
ఆ టెక్స్ట్ దాటలేదు. ఇంకొకటి యేసు ఒక మాట అన్నాడు, మీ మతం అని యేసు అంటున్నాడు కదా, ఏ మతం గురించి యేసు సంబోధించాడు అనేది ప్రశ్న.
యా, మీ మతము అని అంటే ఏంటది? అది రవి మాస్టర్ గారి ప్రశ్న. స్టడీ టీం నుంచి ఏమైనా హెల్ప్ చేస్తారా?
ధర్మశాస్త్రం అనుకుంటున్నాను బ్రదర్.
మీ మతం అంటే ధర్మశాస్త్రం? ఓహో, ఓకే అమ్మా. ఇంకేమైనా మాట్లాడతారా?
యోధా మతం అని వచ్చాను.
డాక్టర్ ప్రదీప్ గారు, అక్కడున్న మతం యోధా మతం. యోధా మతంలో కలుపుకోవడానికి శాస్త్రులు పరిచయులు వాళ్ళు మతాచారం యోధా మతాచారం అని అంటారు. బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా? గుమ్మడి రెవెన్యూ టీవీఆర్ యూధా మతం అన్నారు. రూతు డిఆర్డిఏ యూధా మతం అన్నారు. నేను కూడా యూధా మతంతో ఏకీభవిస్తా ఉన్నాను. రవి మహర్షి గారికి ఏమైనా సమాధానం వచ్చిందా?
బ్రదర్ ఇక్కడ నేను చూసిన దాంట్లో ఏమంటాడంటే, శాస్త్రులు పరిశీల స్వయం కల్పిత నియమాలను దుర్బోధలను ఆయన అలా సంబోధించారు. ఇది ఇస్రాయల్ ఆచరిస్తున్న ప్రాచీన యూదా మతం కాదు, కానీ ఆ మతాన్ని వక్రీకరించి తమ సొంత ఆచారాలను దేవుని కంటే ఎక్కువగా నమ్ముతున్న పరిసయల మతం అని నేను అనుకుంటున్నా.
మీరు అనుకోండి, దానికి ఏమైనా బేస్ చూపిస్తే ఫలానా కామెంటరీయో ఫలానా స్టడీ బైబిలో ఆంప్లిఫైడ్ బైబిలో ఎక్కడో ఒక ఆధారం చూపిస్తే మేము తీసుకోగలుగుతాం. అవేమి చూపించకుండా మేము అనుకుంటున్నామంటే మేము పెద్ద కన్ఫ్యూజన్ లో ఉండాలి. మా కంక్లూజన్ కి ఏదైనా సోర్స్ ఇవ్వండి.
కదా, ఇక్కడ యేసు చెప్పిన దానికి మనకు దీనికి కూడా ఆధారం లేదు కదా.
దేనికి ఆధారం లేదు? శాస్త్రులు పరిచయులు వాళ్ళు బోధిస్తున్న మతాన్ని యోధా మతం అంటారన్నది దానికి వాక్యాధారం లేదని ఎట్లా అంటారు? చాలా స్పష్టంగా పాత నిబంధన అంతా యోధా మతం కదా.
అట్లా అనుకోవడానికి కరెక్ట్ గా అనిపించడం లేదు అనిపిస్తుంది.
ఓ పరిశీల మతం అని చెప్పి అనుకోవడానికి ఏమైనా మరి ఆ వాక్యాధారం ఉందా? పరిశీల మతం అని ఎక్కడైనా చదివారా?
అది ఆ విధంగా నేను అనుకుంటాను. ఇది ఆ మతాన్ని వ్యక్తీకరించి తమ సొంత ఆచారాలను దేవుని కంటే ఎక్కువగా నమ్ముకుంటా ఉన్నారు కదా, అది జస్ట్ అవాళ ఇది పరిశీల మతంగా ప్రభు అక్కడ సంబోధిస్తున్నట్టుగా నాకు అర్థం అవుతుంది.
మీకు అర్థమైతే మీ వ్యక్తిగతం, మీరు అట్లాగే అర్థం చేసుకోండి. మేము యూదా మతం అర్థం చేసుకుంటున్నాం. ఇంకేమన్నా ఉన్నాయా మీ వాక్య భాగంలో మాట్లాడేవి?
ప్రధాన ఇంకొక ప్రశ్న, శాస్త్రులు పరిశీలకు మతంలో చేరడం వలన శాస్త్రులకు పరిశీలకు వచ్చే లాభం ఏమిటి? శాస్త్రుల
పరిశీల ఎందుకు ప్రశ్న అడిగారు?
వాళ్ళకు అంటే ఈ మతంలో చేరడం వల్ల కూడా వాళ్ళు భూమి సముద్రము చుట్టి వస్తున్నారు కదా, మా మతంలో చేరండి మా మతంలో చేరండి అని వాళ్ళు.
వాస్తవానికి రవి గారు మమ్మల్ని మన్నించాల్సింది ఏంటంటే, మీ వాక్యంలో నుంచి మిగతా వాళ్ళు ప్రశ్నలు అడిగితే మీరు వాళ్ళ సపోర్ట్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి, మీరు క్లారిటీతో ఉండాలి. మీరే కాదు స్టడీ టీం సభ్యులందరూ మీ పోర్షన్లో మీరు మీకే అర్థం కాని ప్రశ్నలు లేకపోతే మీరే ప్రశ్నించేవారుగా ఉంటే మిగతా వాళ్ళకి హెల్ప్ అవ్వదు. మీ వాక్యం నుంచి వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, మీరు సమాధానం చెప్పాలి.
అదే సమాధానం కూడా చెప్తా దానికి.
చెప్పాను,
తమ మతంలో సభ్యులను పెంచుకోవడం ద్వారా తమకు ఎక్కువగా ప్రాముఖ్యత, తర్వాత భక్తి ముసుగులో పేరు ప్రఖ్యాతులు రావాలని ఆశిస్తున్నారు. దానికి ఆన్సర్
ఓకే, వాళ్ళ ప్రాముఖ్యత పేరు ప్రఖ్యాతుల కొరకు వాళ్ళ మతంలో కలుపుకోవడానికి అంతే కదా. మా మతం ఇంతమందిని ఆచరిస్తున్నారు అని చెప్పుకోవడం వాళ్ళు గొప్పతనం కాబట్టి చేస్తున్నారంటారు. బాగుంది, మీ ప్రశ్నలకి మీరే సమాధానాలు చెప్పగలిగారు. ఏమైనా 13, 14, 15 వచనాల్లో ప్రశ్నలు ఉంటే అడగండి. రవి గారు ప్రిపేర్డ్ గా ఉన్నారు, మీకేమైనా సహాయం చేయగలుగుతారు.
చివరి ప్రశ్న బ్రదర్ ఒకటి అడిగేస్తాను, అడిగి సరిపోతుంది.
మీరే అడిగి సమాధానం చెప్పండి.
నేనే చెప్తా కదా, శాస్త్రులు పరిశీల కంటే వారి మతములో చేరిన వారు ఎందుకు రెండంతలు నరకపాతులుగా మారుతున్నారు అనేది ప్రశ్న ప్రకారం. శాస్త్రులు పరిశీల కంటే వారి మతములో చేరిన వారు ఎందుకు రెండంతలు నరకపాతులుగా మారుతున్నారు? ఏసఐ కూడా చెప్పాడు అన్నమాట, రెండంతలు నరకపాతులుగా చేస్తున్నారని. అంటే దీనికి ఆన్సర్ ప్రధాన, వారు అంటే చేరిన వారు తమ పాత పాపపు జీవితానికి తోడు పరిశీలు విధించే కఠినమైనటువంటి నియమాలకు బానిసలై రెట్టింపు పాపపు స్థితికి చేరుకుంటున్నారు కదా. అది
రెట్టింపు పాప స్థితి చేరుకుంటున్నారు, రెట్టింపు శిక్షణ పొందుకుంటున్నారు. ఓకే, నేను కామెంట్ చదివేస్తాను. ఆల్రెడీ మీరు మాట్లాడారు కాబట్టి టైం లేదు కాబట్టి కామెంట్ చదివేస్తాను. మనుషుల్ని దేవుని వైపు గాక తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు, వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు, తమ శాఖలో వారిని కలుపుకోవాలని చూశారు, తమ గొప్పతనం కొరకు మనుషులు చేసే వ్యర్థమైన తెలివి తక్కువ పని ఇది. నిజ క్రైస్తవులు దీనికి తావు లేదు. పరిశయులకు తీవ్రమైన ఆసక్తి ఉంది, అయితే అది తప్పుదారి పట్టింది. దానివల్ల కలిగే ఫలితాలు విపత్కరమైనవి. వారి శాఖల్లోకి వారిని చేరిన వారు వారికంటే చెడ్డవారయ్యారు. ఈ బోధకులను ఈ శాఖల్లో చేరిన వారిని కూడా యేసు ఎలాంటి పేరుతో పిలుస్తున్నాడో చూడండి, ఆ పేరు నరక పాత్రులు. కాబట్టి వాళ్ళు స్వనీతిని కోరుకుంటున్నారు, అందులో ఉన్నవారు కూడా స్వనీతి పనులు అవుతారు, నరక పాత్రులు అవుతారు. ఇక్కడ చాట్ బాక్స్ లో ఏమైనా మాట్లాడితే నేను అది ఒకసారి చదివితే బాగుంటుంది. సరే, అందరూ మాట్లాడుతున్న అలాగే ఉంది. ఇమానీ లేదో మాట్లాడుతున్నాడు, బైబిల్ హబ్ను కోట్ చేశాడు. యూదుడు కాని వ్యక్తిని యూదామతంలో చేర్చటం, అలాంటి వ్యక్తిని ప్రొసెలైట్ అని పిలిచేవారు. బైబిల్ హబ్ ప్రకారంగా పరిసయ్యులు అలాంటి వారిని సంపాదించడానికి ఎంతో శ్రమ పడేవారు. యూదా మతంలోకి యూదేతరులను కలుపుకోవడానికి వాళ్ళు ప్రయాసపడ్డారు. వాళ్ళ మతం ప్రాబల్యం కొరకు ట్రై చేశారు అని తను బైబిల్ హబ్ నుంచి మాట్లాడుతున్నాడు. ఓకే, ఎక్కడో ప్రొఫెసర్ అయితే అన్న కామెంట్ కూడా చదివాను నేను. ఎన్నో వచ్చిన దానికి ఇచ్చిన కామెంటరీ అది ఇక్కడ కూడా ఉంటుంది. రైట్, ముందుకెళ్దాం మరి. అన్న 15లో ఎక్కడుంది? ఓకే, ఇంకేమైనా మాట్లాడేది ఉందండి ఈ వాక్య భాగంలో?
అన్న చిన్న పాయింట్, అంటే అన్న చెప్పిన దానికి ఏకి చూస్తున్నాను, యాడ్ చేస్తాను అన్న చిన్న పాయింట్. పరలోక రాజ్యం ముదురు మీరు ప్రవేశింపరు, వేరే వాళ్ళని ప్రవేశింపరు అంటే యాక్చువల్ గా ఈ యాజకులు గాని శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ కూడా ఫుల్లీ నాలెడ్జ్ పర్సన్ గానే వాళ్ళు దాంట్లోకి వస్తారు. ధర్మశాస్త్రం అంతా తెలుసన్న, కానీ ధర్మశాస్త్రానికి మూలమైన యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు అంగీకరించరు. అందుకే మనకి మత్తయి సువార్త 10:32-33లో కూడా మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్న వాడిని పరలోక తండ్రి ఎదుట నేను కూడా ఒప్పుకుని ఉంటాడు. అంటే ఒప్పుకున్నప్పుడు వారు పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి లేదు. వీళ్ళు ఒప్పుకోవట్లేదు, ప్రజలను కూడా ఒప్పుకునివ్వకుండా ఎంతసేపు ఈయన్ని దేవుడు కాదనే యాంగిల్ అని తిరుగుతున్నారు. దాని గురించే ఇది అనుకుంటున్నా, అది యాడ్ చేస్తున్నాను. మత్తయి సువార్త 10:32-33లో
అన్న కోట్ చేసి ఇందాక ఆల్రెడీ ఆ పాయింట్ మాట్లాడడం. ఏసఐయే పరలోక రాజ్యానికి మార్గం, ఏసైను వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఏసైను కాకుండా ఈ ఆచారాలు ఇవన్నీ పాటించేటట్లుగా చేస్తా ఉన్నారు పరలోక రాజ్యాన్ని మూసిన వారే అని మనం మాట్లాడడం, అది యాడ్ చేశారు. రైట్, ఇంకేమన్నా మాట్లాడతారా? 13, 14, 15 ఇంకేం మాట్లాడేది లేదని భావిస్తా ఉన్నాను. 16, 17 వచ్చినారు. బాబు మాస్టర్ గారు, మీరేమన్నా మాట్లాడేది ఉందా? ప్రశ్నలు తీసుకోవచ్చా? బాబు మాస్టర్ గారు,
బ్రదర్ ఇక్కడ శాస్త్ర పరిచయం గురించి వాళ్ళు చెప్పిన విధానము అంటే కాంటెక్స్ట్ బాగానే బ్రదర్ ఇక్కడ వినటానికి. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రతి దాన్ని అంటే కొండంతలుగా అంటే అది చేసి అంటే అవునంటే అది కాదనే విధంగా వాళ్ళు చెప్తూ ఉంటారు సార్ అక్కడ. కాబట్టి ఇక్కడ నాకు ప్రశ్న, బంగారమా, బంగారము పరిశుద్ధ పరచు దేవాలయమా, ఇలా ప్రశ్న ఉంది బ్రదర్.
మీ ప్రశ్న మాకు అర్థం కాదు, అర్థమయ్యేలా అడగండి.
ఇక్కడ వీళ్ళు అయ్యో అందులోనే మార్గదర్శకులారని వాళ్ళు చెప్పుకున్నప్పుడు వాళ్ళకు అంటే ఒట్టు పెట్టుకోవటం దాని గురించి చెప్పుకొచ్చారు కదా, ఒట్టు పెట్టుకోవటం అనే దాన్ని మనం చూసుకోవాలి.
మీకేం అర్థమైందని అడగట్లా. మీకు అర్థమైతే నేను ప్రశ్నలు తీసుకుంటాను, మీరు సమాధానం చెప్తారా? లేకపోతే మీకే ప్రశ్నలు ఉంటే మీరు అడిగితే స్టడీ టీం వాళ్ళు సమాధానం చెప్తారు.
అంత అర్థమైంది బ్రదర్, అర్థమైంది బ్రదర్, ప్రశ్నలు ఉంటే నేను చెప్తాను.
మంచి మాట, మీకు అర్థమైంది, ప్రశ్నలుంటే మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. 16, 17 వచనాల్లో మీకేమైనా సందేహాలు ఉంటే బాబు మాస్టర్ గారిని అడిగి నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది, మాట్లాడవచ్చు. పార్టిసిపెంట్స్ కి చాట్ బాక్స్ అందుబాటులో ఉంది, మీరు కూడా చాట్ బాక్స్ లో మాట్లాడవచ్చు.
సార్, 5 లాక్స్
జీవన్ మాస్టర్ గారు. ఎస్ బ్రదర్.
సార్, 16 వచనంలో బంగారం దేవాలయంతో పెట్టుకున్న వాడు దానికి బద్ధుడని చెప్తారు కదా, అదే 17 వచనంలో కూడా బంగారము పరిశుద్ధ పరచు దేవాలయమా అని చెప్తుంది. అంటే ఇప్పుడు బంగారం తోడని పెట్టుకుంటే బంగారాన్ని అక్కడ ఇవ్వాలా?
ఓకే ఓకే, బాబు మాస్టర్ గారికి ప్రశ్న ఏమైనా అర్థమైందా? జీవన్ మాస్టర్ గారు ప్రశ్న ఏమడుగుతున్నారంటే దేవాలయంలో బంగారం తోడు అని ఒట్టు పెట్టుకుంటే బంగారం ఏమైనా సమర్పించాలా, ఎందుకు అలా చెప్తున్నారు వాళ్ళు అని అడుగుతున్నారు. మీరేమైనా మీ అభిప్రాయం మాట్లాడతారా?
అంటే వాళ్ళ బ్రదర్ వాళ్ళు ప్రతిదాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక బంగారం అంటే వాళ్ళు ఆ ఏదైతే ఒట్టి పెట్టుకుంటారో ఒట్టిని తీర్చాలన్నది వాళ్ళు చెప్తా ఉంటారు బ్రదర్. మరి వాళ్ళు చెప్పే మాట ఎలా ఉంటుందంటే మీరు ఖచ్చితంగా ఒక మాట అన్నారంటే ఆ మాటను మీరు నెరవేర్చాలన్నది వాళ్ళు చెప్పడం కోసం చెప్పిస్తారనమాట.
ఓకే, బంగారం తోడు అని ఒట్టి పెట్టుకుంటే బంగారం ఇవ్వాల్సి వస్తుందని మీరు అంటున్నారు, మీరు ఎక్కి భావిస్తున్నారు. అందుకోసం వాళ్ళు బంగారం తోడని ఒట్టి పెట్టుకోండి, దేవాలయం తోడని కాదు అని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని చెప్పి అంటారు. వినడానికి బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా స్టడీ టీమ్ కాని పార్టిసిపెంట్స్ కాని?
ప్లీజ్ బ్రదర్. ఈ వచనంలో మత నాయకులు ప్రమాణాలు చేయడంలో అవలంబించిన ఆయన ఖండించిన భౌతిక వస్తువులు తమ మనసు తప్పించుకోవడానికి మనకు అర్థమవుతుంది. దేవాలయం మీద ఒట్టి పెడితే ఏమి లేదు, కానీ దేవాలయంలో బంగారం మీద ఒట్టి పెడితే ఖచ్చితంగా మాట నిలబెట్టుకోవాలి కాబట్టి అలా అని పరిచయాలు బోధించేవారు, చాలా అవివేకంగా బోధించేవారు. ఎందుకంటే ఆ బంగారాన్ని పవిత్రపరిచే దేవాలయం, అలాంటప్పుడు ఏది గొప్పది అని వాళ్ళు చెప్పకుండా బంగారం కోసం వాళ్ళు కపటంగా బోధిస్తారు సార్.
జీవన్ మాస్టర్ గారికి మీకు ఏమైనా సమాధానం వచ్చింది అనుకుంటున్నాను. మీ అభిప్రాయంతో ఏకీభవించి మాట్లాడుతున్నారు. మీకు సమాధానం వచ్చింది, రైట్. ఇంకేమన్నా మాట్లాడేది ఉందా? 16:17 ఇంకేం లేవని భావిస్తా ఉన్నాను, ముందుకెళ్తా ఉన్నాను. ఇక్కడ అందులైన మార్గదర్శకులారా, బాబు మాస్టర్ గారు అందులైన మార్గదర్శకులారా అన్న మాట మీద ఏమన్నా మాట్లాడతారా?
వాళ్ళు గుడ్డిగా అంటే వాళ్ళు చూపించేది అది గుడ్డిగా ఉంటదని చెప్తారు. అంటే వాళ్ళు వాళ్ళు నాయకులుగా ఉంటారు, వాళ్ళు చెప్పేదంతా కూడా గుడ్డిగా చూపిస్తున్నారని. వాళ్ళు గుడ్డివారు గుడ్డివారికి దారి చూపిస్తే అది ఎలా ఉంటది అంటే వాళ్ళు గుంట్లో పట్టడానికి ప్రమాదకరంగా ఉంటుంది.
ఇదేదో కొంచెం అర్థమైంది. వాళ్ళు గుడ్డోలు, వాళ్ళు గుడ్డోలు అయి ఉండి మిగతా వాళ్ళకి మార్గం చూపిస్తా అంటున్నారు. వాళ్ళు ఫెయిల్ అవుతారు, వాళ్ళు వెంబడించే వాళ్ళు కూడా ఫెయిల్ అవుతారు. అంతేనా మీరు చెప్పేది?
అంతే బ్రదర్, అంతే బ్రదర్.
ఓ బాగుంది. అందులైన మార్గదర్శకులారా, ఓకే సరిపోద్ది, ముందుకెళ్దాం. టైం అవుతా ఉంది, ముందుకెళ్దాం. మరి ఇంకేమన్నా ఉంటే అడగండి, ఏమీ లేకపోతే ముందుకెళ్తాం. 16:17 ఏమన్నా మాట్లాడేది ఉందా? ఏమి లేదు, బాగా స్పష్టంగా అర్థమైంది అని భావిస్తా ఉన్నాం. మీరేం అడగట్లేదు కాబట్టి ఎజ్రా అడుగుతా అన్నారు, బంగారం మీద ఒట్టి వేస్తే దాని కట్టుబడి ఉండాలని, మాట తప్పితే పాపం అని చెప్పారు సార్. ఓకే, నెక్స్ట్ 18:19-20 వచనాలు. సోదరి స్వరూప స్త్రీల ఇన్ఛార్జ్ అమ్మా, నీ వాక్య భాగాల్లో నువ్వు మాట్లాడేది ఏమన్నా ఉందా?
సార్ నా వాక్య భాగాలు మాట్లాడే క్లారిటీగా ఉన్నాను సార్.
క్లారిటీతో ఉన్నారు. మిగతా వాళ్ళకి ప్రశ్నలు ఏమైనా ఉంటే స్వరూపం మీకు సహాయం చేస్తారు. స్టడీ టీమ్ 18:19-20 వచనాలు మీకు ఏమైనా అర్థం కాకపోతే తను అడిగి నివృత్తి చేసుకోవచ్చు.
ఏం డౌట్ లేవన్నా ప్రైజ్ రాడ్
సురేష్ అన్న, డౌట్ ఏం లేవు అన్నారు.
బంగారంతో పోల్చాడు ప్లస్ బలిపీఠం పై, ఇది రెండు ఒకటే కాబట్టి ఇందులో ఏం డౌట్ లేదు సార్.
అక్కడ ఎలాగైతే బంగారం మీద మమకారంతో బంగారం మీద తోడని ఒట్టి పెట్టుకుని ప్రోత్సహించారు, ఇక్కడ బలి అర్పణల మీద వాళ్ళకున్న లాభాపేక్షతోటి బలిపీఠం కాదు అర్పణ తోడని పెట్టుకోండి అని అంటారు అని అంటున్నారు. అంతేనమ్మా ఇంద్ర టీచర్ గారు?
అంతే సార్, అంతేండి.
రైట్ అమ్మా, రైట్. ఏం డౌట్ లేవంటున్నారు స్టడీ టీమ్ వాళ్ళు. పార్టిసిపెంట్స్ కి ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. పార్టిసిపెంట్స్ డౌట్లు లేకపోతే ముందుకెళ్దాం. అనురాధ గారు అంటారు. ఆయన మెయిన్ పాయింట్ ఏంటంటే ఒట్టు పెట్టుకోవడం కొరకు, ఒట్టు పెట్టుకోవడం కోసం ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళ ప్రమాణాలు అబద్ధ ప్రమాణాలు, లేకపోతే కపట ప్రమాణాలు, మోసపు ప్రమాణాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటారు. బాగుందా మీ ఆలోచన? సుధాకర్ అంటాడు, దేవుని సత్యాన్ని విడిచిపెట్టి ప్రజలను తప్పుదారిలో నడిపించిన శాస్త్రులను పరిశీలన యేసు అంధులైన మార్గదర్శకులు అని పిలిచారు. ఇంకేం డౌట్ లేదు, సిమిలర్ గా ఉన్నాయి. ముందుకెళ్దాం అంటున్నారు కాబట్టి ముందుకెళ్తా ఉన్నానండి. 21-22 వచనాలు చివరి పోర్షన్. డాక్టర్ దివ్య సుందర్ గారు 21-22 మీ వాక్యంలో మీరు ఏమైనా మాట్లాడేది ఉందా?
క్లారిటీగానే ఉందన్న. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను. ఒట్టు పెట్టుకోవటం కోసం అడుగుతున్నారు కాబట్టి మత్తయి సువార్త 5:34-35 వచనాల దగ్గర యేసు ప్రభు వారు అంటారు ఒట్టు పెట్టుకోవద్దు అంటాడు ఆయన. కానీ ఇక్కడ పరిశైలు శాస్త్రి వీళ్ళు ఎంకరేజ్ చేస్తా ఉన్నారు ఒట్టు పెట్టుకోవటం కోసం. అది వాళ్ళ ఆత్మీయమైన గుడ్డితనంగా దాన్ని చూడొచ్చు. తరువాత వాళ్ళు ఇక్కడ 21-22 వచనాల్లో కూడా దేవాలయం తోడని ఒట్టు పెట్టుకోవటం, ఆకాశం తోడని ఒట్టు పెట్టుకోవటం, అంటే వీళ్ళు ఆ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే వాటి యొక్క ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళు గ్రహించలేకపోతా ఉన్నారు. ఆత్మ సంబంధమైన ఉన్నతమైన స్థానాన్ని అర్థమవుతా ఉన్నాం.
బాగుంది, స్టేట్మెంట్లు బాగున్నాయి. మనం అసలు క్రైస్తవులైతే ఒట్టు పెట్టుకోకూడదు. ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. కానీ ఇక్కడ వాళ్ళు ఒట్టు పెట్టుకోమని ఎంకరేజ్ చేస్తున్నారు అని అబ్జర్వేషన్ మాట్లాడుతున్నారు. ఓకే, ఏమైనా ప్రశ్నలుంటే 20-21-22 వచనాల్లో మీరు ప్రశ్న ఏమంటే అడగచ్చు. దివ్య సుందరు సిద్ధంగా ఉన్నారు, మీకు క్లారిటీ ఇస్తారు. 21-22 పాత్ర ఏం ప్రశ్నలు అయితే లేవని చెప్పండి. ప్రదీప్ అన్న ఏసా
ఒట్టు పెట్టుకోవద్దని చెప్తూ భూమితోడ ఆకాశంతోడ ఒట్టనొద్దు, నా సింహాసనం భూమితోడ ఒట్టనొద్దు, పాదపీఠం అని చెప్తారన్న. చాలా మంది క్రైస్తవులు కూడా దేవుని తోడు అని చెప్తా ఉంటారన్న. అది ప్రభు అది ఎంకరేజ్ చేయట్లేదని, అది నాది కాబట్టి మీరు అని అనటానికి అర్హులు కాదని అని చెప్తా ఉన్నారని నాకు అర్థమైందన్న.
అది ఆ వాక్యాన్ని కోట్ చేస్తే బాగుంటది, ఆ వాక్యం చదివితే చాలా రిలవెంట్ గా ఉంటది. దివ్య సుందర్ కూడా ఆ మాట కోట్ చేశాడు. చదువుతావు కదా మత్తయి సువార్త 5:34-35
అన్న. నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము, ఎరుషలేము తోడనవద్దు అది మహారాజు పట్టణము.
మీరు 33-36-7 మొత్తం ఆ ప్యాసేజ్ అంతా చదవాలి, చాలా క్లారిటీతో అన్నమాట.
ఓకే అన్న. 33 మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశం తోడనవద్దు అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము, ఎరుషలేము తోడనవద్దు అది మహారాజు పట్టణము, నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది.
చాలా రిలవెంట్ పోర్షన్ ని డాక్టర్ ప్రదీప్ గారు కోట్ చేశారు, దివ్య సుందర్ కూడా కోట్ చేశారు. వాళ్ళు ఒట్టు పెట్టుకుంటా ఉన్నారు, అది పాత నిబంధన బోధ, పూర్వీకులతో చెప్పబడ్డ మాట ప్రమాణాలు చెల్లించండి అని. నూతన నిబంధన బోధ ఏంటంటే అసలుకి నువ్వు ఒట్టు పెట్టుకోవడానికి వీలు లేదు, మాట అవునంటే అవును కాదంటే కాదు, అందులో ఏమాత్రం తేడా జరిగినా దుష్టుడు ప్రవేశిస్తాడు. ఆ మాటలు చూడగలుగుతున్నాం, చక్కటి వాక్యాన్ని కోట్ చేశారు. ఇంకేమైనా మాట్లాడేది ఉందా అండి? 21-22 వచ్చినారు ఏమి లేకపోతే
12:40 కూడా ఉంటది సార్.
అమ్మా
వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని నా వలన స్వస్థపరచబడుకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలుగు చేసి వారి హృదయం కఠినపరచను అని ఏషియా మరి యొక్క చోట చెప్పాను.
ఎందుకు ఆ వాక్యాన్ని కోట్ చేశారమ్మా?
యోహాను 12:40 సార్.
ఎందుకు ఎక్కడి నుంచి కోట్ చేశారంట? ఎందుకు కోట్ చేశారు? లింక్ ఏంటి? మాట్లాడండి.
అంటే ఆయనే వాళ్ళ హృదయాలను కఠినపరిచారు. అంటే వాళ్ళకి వాళ్ళు ఎలాగో మా దేవుని మాట వింటలేదు కాబట్టి వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని నా వలన స్వస్థపరచకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలుగు చేసి వారి హృదయం కఠినపరచను అని యెషయా మరి ఒక చోట చెప్పాను అని సార్. నమ్మకపోవడం వల్ల
నేను మనం చదివిన 21:22కి మీరు చెప్తున్న వాక్యానికి ఏంటమ్మా కనెక్షన్ అని అడుగుతున్నా.
అంటే మనకి సజీవవాహినిలో కూడా ఇచ్చారు సార్, తప్పంటారు అది?
సజీవవాహినిలో ఎక్కడ ఇచ్చారమ్మా? నేను ఆల్రెడీ కామెంటరీ పెట్టి కూర్చున్నాను.
ఇచ్చారు సార్, యోహాను 12.
యోహాను 12 కాదు, నేను ఆల్రెడీ సజీవవాహిని కామెంటరీ పెట్టి కూర్చున్నాను. నాకేం అనిపించట్లేదు. మీకు మరి ఎక్కడి నుంచి అనిపించిందా మీకు? సజీవవాహినిలో ఇచ్చారు కాబట్టి మేము దాన్ని తీసేసుకుంటామని కాకుండా దాన్ని కొంచెం అర్థం చేసుకుని లింకులు అర్థం చేసుకుంటే కూడా బాగుంటది. చెప్పండి అమ్మా.
అదే సార్, 16-22 వరకు ఒకటే ఉంది కాబట్టి అక్కడ అది ఇచ్చాడు సార్. యోహాను 12:40 కూడా ఆధ్యాత్మిక గుడ్డితనం అనే దాన్ని తీసుకుంటూ ఇలాగా యెషయా గ్రంథంలో కూడా ఇక్కడ అంటే దేవుడే వాళ్ళకి ఆత్మీయ ఆ గుడ్డితనం కలుగు చేసి.
చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు ఎక్కడ పట్టుకోవాలంటే గుడ్డి మార్గదర్శకులారా అందులైన మార్గదర్శకులారా అన్న దానికి యోహాను 12:40. నేను రిక్వెస్ట్ చేసేది అదే, అక్కడ ఉన్నది కాబట్టి తీసేసుకోవడం కాదు, కానీ వాళ్ళు అందులైన మార్గదర్శకులారా అన్న దానికి యోహాను 12:40 తీసుకున్నారు. వారు కన్నులతో చూస్తారు కానీ గ్రహింపలేరు ఆత్మీయ గుడ్డితనం, అది వేరు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది వేరు, మీరు కోట్ చేస్తున్నది వేరు. కొంచెం దాన్ని అర్థం చేసుకోండి. మనం ప్రమాణాల కోసం ఒట్టు పెట్టుకోవడం కోసం డిస్కస్ చేస్తున్నాం. ఒట్టు పెట్టుకోకూడదని కొత్త నిబంధన బోధ, ఆ ఒట్టు నిలబెట్టుకోవాలన్నది పాత నిబంధన బోధ. ఆ తేడాను మనం చూస్తున్నాం. ఒట్టు నిలబెట్టుకోవాలి అన్న పాత నిబంధన బోధలో కూడా వీళ్ళకి ఏవి లాభము? ఆ బంగారం, ఆ బలి పశు మాంసం, వాటి మీద ఒట్టు పెట్టుకోండి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నారు. వీళ్ళకు వీళ్ళ స్వార్థం కొరకు ఈ మాటను వాడుకుంటా ఉన్నారు. దాన్ని మనం చూడగలుగుతున్నాం. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, ఏమీ ప్రశ్నలు లేకపోతే మన అప్లికేషన్కి వెళ్ళిపోదాం. అందులో రాజా రమేష్ అంటాడు, దేవుని సన్నిధి ప్రతి చోట ఉంటుంది కాబట్టి చిన్న ప్రమాణాలు పెద్ద ప్రమాణాలు విభజించి కపట నాటకాలు ఆడటం మానేసి నిజాయితీగా పవిత్రంగా ఉండాలని ఏసయ్య హెచ్చరించాడు. బాగుంది. సుసన్న కిరణ్, దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే దానిలో నివసించే వాడిని తోడని ఒట్టు పెడుతున్నారు అంటే దేవాలయంలో దేవుడు ఉంటాడా? మనుషు నిర్మించే హస్తకృతాలయాలలో దేవుడు నివసింపడు అని ఉంది కదా. దేవాలయం తోడని ఒట్టు పెట్టుకున్నాడు, అందులో నివసించు వాడిని తోడ ఒట్టు పెట్టుకుంటున్నాడు అని అన్న మాట మీద తను కోట్ చేసి అడుగుతా ఉంది. ఈ పోర్షన్ దివ్య సుందర్ బ్రదర్, ప్రశ్న మీకే, మీరేమైనా మాట్లాడతారా?
అన్నా
ఇంకెవరైనా మాట్లాడొచ్చండి. 21వచనంలో దేవాలయం తోడని ఒట్టు పెట్టుకున్న వాడు అందులో నివసించు వాడిని తోడని ఒట్టు పెట్టుకుంటున్నాడు, దేవాలయంలో దేవుడు నివసిస్తున్నాడనా ఈ బోధ అర్థం అని తను అడుగుతుంది. ఏమైనా మాట్లాడతారా?
అన్నా ప్రైజ్డనా?
ఎస్ అన్నా.
అన్నా, యెరూషలేము దేవాలయం కట్టబడినప్పుడు సొలొమోను గారు మాట్లాడినప్పుడు చెప్తారాయన, నీ తేజో మహిమ నివసింపడానికి నీకు నివాస స్థలంగా ఉంటాయి, నేను ఈ దేవాలయం కడతానని చెప్తారు. దేవుడు కూడా కట్టమని చెప్తారన్నా. అలాగే కీర్తనలో 26:8లో నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించున్నానని దావీదు కొరకు చెప్తారన్నా. 132:14 ఇవన్నిట్లో కూడా దేవుని తేజో మహిమ దేవాలయంలో నివాసం ఉంటుంది, కాబట్టి దాని మీద కానీ దానిలో ఉపకరణాల మీద దేని మీద కూడా ఒట్టు పెట్టుకోవద్దు అనే యాంగిల్ కూడా ఇక్కడ మనకి అర్థం వస్తుంది అన్న. ఆయన తేజోమహిమ ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు అన్న. ప్రైజ్ అన్న.
తేజోమహిమ ఉంటుంది అని అంటారు. తేజోమహిమ ఉంటుంది అంటే దేవుడు ఉండడు కానీ దేవుని తేజోమహిమ ఉంటుందని అంటున్నారా?
దేవుడు తేజోమహిమ అన్నా దేవుడు అన్నా అది రెండు సేమ్ మీనింగ్ వస్తుంది కదా. అన్నది కీర్తనలు 26:8, కీర్తనలు 132:14 వీటన్నిటిలో కూడా అదే ఉంటుందన్నా. మొదటి రాజులు 8:11
అన్ని ఒకటి చదవండి, ఒకటి చదివి క్లారిటీ ఇవ్వండి.
అన్న కీర్తనలు 26:8 అన్న, నీ నివాస మందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించున్నాను. దావీదు గారి స్టేట్మెంట్ అన్న. అలాగే 132:14 కూడా, ఇది నేను కోరిన స్థలం, ఇది నిత్యము నాకు విశ్రామ స్థానంగా ఉండును, ఎక్కడ నేను నివసించదను అన్న.
సుసన్న కిరణ ప్రశ్నకు కాంట్రడిక్షన్ తను ఏమంటుందంటే, దేవాలయములో మహోన్నతుడైన దేవుడు నివసింపడు అని అదే సొలొమోను అన్నట్టుగా అపొస్తలుల కార్యాలు 7:7 ఉంది. కానీ ఈ వాక్యంలో దేవాలయంలో నివసించు వాడిని తోడు అని కూడా ఉంది. అది ఇదేది కాంట్రడిక్షన్ లా ఉంది కదా అని అడుగుతుంటాను. దానికి మీరు సమన్వయం ఏం చెప్తారు? కాంట్రడిక్షన్ కాదు విద్యుత్ దీని అర్థమని చెప్పడానికి మీరు అన్నది ఏంటంటే, దేవుడు ఉండడు, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని మహిమ ఉంటుంది, దేవుని కనుదృష్టి ఉంటుంది కాబట్టి అలా రాయబడింది అని అంటారు. అంతేనన్నా
అన్న, దేవాలయంలో ఉండడు అని అనుకోవడానికి లేదు, కంప్లీట్ గా ఉండడం అనేది లేదు. ఎవ్రీవేర్ హీ విల్ బి అవైలబుల్ అనేది ఉంటుంది తప్ప దేవాలయంలో ఉండడు, టెక్ని వేరే ప్లేస్ లో ఉంటాడు అనేది ఎక్కడ ఉండదు అన్న. దేవాలయంలో కూడా ఉంటుంది ఆయన కనుదృష్టి, ఆయన మహిమ ఉంటుంది అనేది నా ఒపీనియన్ అన్న. ప్రైజ్ అన్న.
దేవాలయంలో దేవుడు ఉంటాడా ఉండడా మిగతా చోటది ప్రశ్న కాదు. అది దేవాలయం, దేవాలయంలో దేవుడు ఉంటాడా అని అంటారా ఉండరని అంటారా అది చెప్పండి.
ఉంటారని అనుకుంటున్నా.
ఓ బాగుంది. ఇంకేమైనా మాట్లాడతారా ఈ ప్రశ్న మీద? ఏమన్నా మాట్లాడతారా
అన్న? ఈ కాంటెక్స్ట్ అక్కడ మాట్లాడుతున్నది ఆ పరిసయ్యులు యూదా మత కాలం నాటిది కాబట్టి ఆనాడు వారి నమ్మకాలను బట్టి ఆనాడు సొలొమోన్ దేవాలయం అన్న ఇప్పుడు చూపించినట్లు కానీ వారికి వారి మధ్య ఉండటానికి దేవుడు ప్రజల మధ్య నివసించడానికి దేవుడు వారికి దేవాలయం అనుమతించాడు ఆ రోజు. ఆనాటి కాంటెక్స్ట్ కాబట్టి ఆ రోజులను బట్టి వారు అలా మాట్లాడుతుందని నేను అనుకుంటున్నానన్న. కానీ నేటి కృత నిబంధన దేవాలయం మందిరాల్లో దేవుడు ఉంటాడు అనేది అపోహ, అది కరెక్ట్ కాదు. ఇది ఆనాటి కాలం గురించి వారు మాట్లాడారు కాబట్టి అలా రాయబడిందని నేను అనుకుంటున్నాను.
కొత్త నిబంధనలో ఆ క్లారిటీలో ఉన్నాము, పాత నిబంధనలో ఆ క్లారిటీ లేదు అని దివ్యసుందర్ అంటాడు. ఇంకేమైనా మాట్లాడతారండి? దేవాలయంలో దేవుడు ఉంటాడా?
నా ప్రైజ్లాడనా? అస్తుకృత్యాలలో దేవుడు ఉండడు గాని వాళ్ళకి సొలొమోను బట్టి వాళ్ళకి పర్మిషన్ విల్ అన్నట్టుగా దేవాలయంలో నివసించేటువంటి పర్మిషన్ విల్ ఇచ్చాడు. సో ఇప్పుడైతే ఏంటంటే దేవుడు దేవాలయంలో ఉండట్లేదు, గోడల మధ్య ఉండటం లేదు, సంఘములో ఉంటున్నాడు అనేది మనకి నూతన నిబంధన వ్యాఖ్యానాల ద్వారా మనకు అర్థమవుతుంది అన్న. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా అని ఉంటుందన్న. సంఘం గురించి దేవుడు ప్రస్తావిస్తాడు, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని అని రాయబడి ఉంది కదనే. అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ దేవుడైతే దేవాలయంలో ఉండడు, ఖచ్చితంగా సంఘం మధ్యలో ఉంటాడని.
మనం 22 కూడా చదివితే సమాధానం అక్కడ దొరుకుతుంది. 21 వచనంలో ప్రశ్నకు 22 సమాధానం దొరుకుతుంది. 22 చదువుతారా?
మరియు ఆకాశం తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనం తోడనియు దానిపైన కూర్చున్న వాడిని తోడనియు ఒట్టు పెట్టుకుంటున్నాడు.
ఏదైనా సమాధానం కనిపించింది అక్కడ?
ఆకాశవంతున్న దేవునికి మందిరం మనం కట్టలేమని ఆలయంలో దేవుడు నివసించడని అర్థమవుతున్నాను.
ఆయన ఆకాశం పైన కూర్చున్నాడు, అదే సొలొమోను అంటాడు ఆకాశ మహాకాశాల పటజాలవు మేనకట్టే ఈ మందిరం ఎట్లా పడుతుంది అని ఆయన సొలొమోను అన్నాడు. దేవాలయంలో దేవుడు ఉంటాడన్నది ఏ విధంగానే మనం చెప్పలేం, కాని వాళ్ళ భావన ఇక్కడ దివ్యసుందరు చెప్తున్నట్టుగా వాళ్ళ భావన దేవాలయంలో దేవుడు ఉంటాడు, దేవాలయం తోడు అని ఒకటి పెట్టుకుంటే తప్పు కాదు, కాని దేవాలయంలో ఉండువాడు దేవుడు సన్నిధి దేవుడు తోడు అంటే తప్పు అని మాట్లాడుతున్నారు. అది వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి అట్లా రాయబడుతుందని చూడగలిగితే సరిపోతుంది. ఓకే బాగుంది, మనం ఇక్కడితో ఆపేసుకుందాం, టైం అయిపోయింది. 10 నిమిషాలు అప్లికేషన్స్ మాట్లాడి ప్రార్థన చేస్తే టైం అయిపోతుంది. ఆల్మోస్ట్ మనం ప్రతి వచనాన్ని డిస్కస్ చేయగలిగాం, క్లారిటీకి రాగలిగాం, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన మీ అందరు కొందనాలు. యెషయా 66:1 యేసుమని గారు కోట్ చేశారు, యెహోవా ఇలాగూ ఆజ్ఞాపిస్తున్నాడు, ఆకాశ నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించి ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది. కాబట్టి ఆయన నేను ఆ ఇంట్లో ఉంటానా నాకు సరిపోద్దా అని ప్రశ్నిస్తున్న వాక్యాన్ని సోదరి కోట్ చేస్తా ఉన్నారు. రైట్, తదుపరి బైబిల్ స్టడీలో నెక్స్ట్ భాగం మనం నాకు తెలిసి సందర్భం మాట్లాడాలి, తర్వాత అప్లికేషన్ మాట్లాడాలి. సందర్భం ప్రశ్నలు అయిపోయాయి, సజీవ వాహిని కామెంటరీ కూడా అయిపోయింది, నేను చూసేశాను. తర్వాత కాంటెక్స్ట్ పారాగా టెక్స్ట్ కాంటెక్స్ట్ మాట్లాడాలి, తర్వాత అప్లికేషన్స్ మాట్లాడతాము. కాంటెక్స్ట్ మాట్లాడతారా, సందర్భాన్ని మాట్లాడతారా? స్టడీ టీమ్
అన్నా ప్రైజ్ అన్నా.
ఎస్ అన్నా.
అన్నా ఈ పరిసయ్యులు శాస్త్రులు యొక్క వాళ్ళిద్దరు అలా ఫాల్స్ ప్రీచింగ్ లేదా వాళ్ళ యొక్క ఫాల్స్ యాక్ట్స్ చెడ్డ క్రియల గురించి ప్రజల్ని హెచ్చరిస్తున్న సందర్భం అనుకుంటున్నా ప్రైజ్ అన్నా.
పరిసయ్యులు శాస్త్రుల వేషధారణ గురించి ఏసై బోధిస్తున్న సందర్భం బాగుందన్నా. ఇంకేమైనా ఇంకొకరు మాట్లాడతారు సందర్భాన్ని?
ప్రైజ్ అన్నా. యేసు ప్రభులు వారు సిలువకు వెళ్లే ముందు ఇది చెప్తున్నాడన్నా, అంటే సిలువుకి వెళ్లే ముందు ఇంత పెద్ద ఈ విషయాన్ని బోధిస్తున్నాడు శాస్త్రుల పరిసర గురించి చెప్తున్నాడు అని అంటే ఇది ఎంత డేంజర్ అనేది అర్థమవుతున్నాను.
మీ మీ సమాధానానికి వాక్యాధారం అంటే ఆ యేసయ్య సిలువు మరణానికి వెళ్ళడానికి ముందు దీన్ని బోధిస్తున్నారు అని ఏ వాక్యాన్ని బేస్ చేసుకుని ఆ కంక్లూజన్ వచ్చారు?
ఇంతకు ముందు ఉంటది కదన్నా, ఇంతకు ముందు అధ్యాయంలో ఒక చెప్తాను.
ఇంకెవరైనా మాట్లాడచ్చు. అక్కడ మనకి కాంటెక్స్ట్ అన్నాకాడ బిగినింగ్ పాయింట్ మీరు మాట్లాడినా కీ పాయింట్ మీరు మాట్లాడినా కాంటెక్స్ట్ అయిపోతుంది.
వందనాలు బ్రదర్.
బాబు మాస్టర్ గారు,
ఇక్కడ శాస్త్రీయులు పరిశీలన వాళ్ళకి వాళ్ళు చేస్తున్న బోధనని యేసుప్రభు వారు ఖండిస్తున్న విధానం చూపిస్తున్నారు.
ఇప్పుడు సురేష్ బాబు సిఏ గారితో విభేదిస్తున్నారా, ఏకీభవిస్తున్నారా, ఏకీభవిస్తూ ఇంకేమైనా యాడ్ చేస్తున్నారా? అంతే అయిపోయింది. సురేష్ బాబు సిఏ గారు చెప్పింది బాగుంది, డాక్టర్ ప్రదీప్ గారు చెప్పింది మాకు క్లారిటీ లేదు లేకపోతే వెతుక్కోవాల్సి వస్తుంది అని అంటే మనం టైం సేవ్ అవుతుంది. ప్రదీప్ అని వెతకడం కూడా ఆపేస్తాడు. సరే మరి అలాగే వెళ్ళిపోదాం. శాస్త్రులు పరిశీల తప్పుడు విధానాలను యేసుక్రీస్తు ప్రభు ఎండగడుతున్న సందర్భం లేదా బట్టబయలు చేస్తున్న సందర్భం లేదా చైతన్యపరుస్తున్న సందర్భం అనుకుంటే సరిపోతుంది. ఆ ముందుకెళ్దాం. నెక్స్ట్ అప్లికేషన్స్ మాట్లాడాలి. వరుసగా ఈ 22 వచనాల్లో చాలా విషయాలు చూశారు కదా, మీకు అందులో నుంచి ఏమేమి విషయాలు అనుభవించుకుంటున్నారో వాక్యాధారాలతోటి మీరు మాట్లాడాలి. ఫలానా వాక్యాన్ని ఆధారం చేసుకుని ఇట్లా ఏంటి అప్లికేషన్ తీసుకుంటున్నాను అంటే మీనింగ్ఫుల్ గా ఉంటది వాక్యం ఆధారంగా తీసుకోవటం. అట్లాగే పార్టిసిపెంట్స్ కూడా చాట్ బాక్స్ అందుబాటులో ఉంది, మీరు మీ అప్లికేషన్స్ చాట్ బాక్స్ లో పంపించండి, వాటిని కూడా చదివి ఆనందిస్తాం, వాటి కొరకు కూడా ప్రార్థన చేస్తాం. అప్లికేషన్స్ మాట్లాడతారా?
నా ప్రైజ్ అన్నా.
సురేష్
అన్నా, బైబిల్ ని కాంటెక్చువల్ గా చదివి దాని అర్థం గ్రహించి దాని ప్రకారం జీవించాలని నేను అప్లికేషన్ అప్లై చేసుకుంటున్నాను. వాళ్ళు చేయించకపోతే దీనిలో వచ్చే నష్టాలు నాకు వస్తాయి అనేది నా అప్లికేషన్ అన్న. ప్రైజ్ అన్నా.
అప్లికేషన్ కి వాక్యాధారం
అన్న మనకి 13-14 ఉంది కదా, పరలోక రాజ్యం మోసం నా వల్ల ఇంకా వేరే వాళ్ళు కూడా బ్లాక్ అవుతారు. కాంటెక్స్ట్ లో మీనింగ్ అర్థం చేసుకోకుండా
చాలా బాగుంది ఈ వాక్యం ఆధారంగా. సో వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని బోధించకపోతే నేను పరలోకం వెళ్ళను, మిగతాలు పరలోకం వెళ్ళరు, కాబట్టి ఏం చేస్తామంటారు అప్లికేషన్, నేను ఇది మార్చుకుంటున్నాను, ఇది చేస్తానని. అంటే ఇప్పుడు దాకా సురేష్ బోసియ్య గారు మిగతా వాళ్ళని పరలోకానికి వెళ్లకుండా మూసేస్తున్నారనా ఈ అప్లికేషన్, ఇది మొదలుకొని తెరుస్తారనా అప్లికేషన్, ఎట్లా తీసుకుంటున్నారు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని? మళ్ళా చెప్పండి మీ అప్లికేషన్.
నా ప్రైజ్ చదివినప్పుడు బైబుల్ దాన్ని పూర్తిగా కాంటెక్స్ట్ వాళ్ళకి అర్థం చేసుకుని దాని ప్రకారం నేనుంటా ఎదుటి వాళ్ళు కూడా బోధించాలనేది అప్లికేషన్ అన్న. ప్రైజ్
వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుని బోధిస్తాను, చక్కటి అప్లికేషన్. తర్వాత ఇందిరా టీచర్ గారు.
నా వచనంలోనే బ్రదర్, 5వ వచనం, మనుషులకు కనబడవాలని కాక దేవునికి మాత్రమే కనబడేలా ఉండాలని అనుకుంటున్నాను సార్. ఒకవేళ ఎవరైనా నన్ను గుర్తించలేదు అని, ఒకవేళ ఇంటర్నల్ గా అలాంటి ఫీలింగ్స్ ఉంటే, లేకపోతే నేను బయటికి కనబడాలనే మనస్తత్వం నాలో ఉంది, అది అలా కాకుండా ఇంకా మనుషులు కనబడే నిమిత్తం నా పనులు చేయకుండా వాళ్ళు ఎలా వ్యాజధారంతో రక్షరేఖలు వెడల్పుగా చేసుకుని చెంగులు పెద్దగా చేసుకున్నారు, అలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా ఆ లోపం నాలో దేవుడు చూపించాడు కాబట్టి ఇక మీదట దేవుని కనబడేలాగే నేను జీవించాలని ఇష్టపడుతున్నాను బ్రదర్. థ్యాంక్ యూ.
ఇదేదో బాగుందమ్మా. మరి మత్తయి సువార్త 5:16 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న దేవుని మహిమపరచాలి అన్నకాడ కనపరుచుకోవాలని రాయబడుతుంది కదా, దాన్ని ఏమంటారు?
ఇంటెన్షనల్ గా ఎదుటి గమనించాలని కాదండి, అది మామూలుగా ఆ గుర్తింపు మామూలుగా దేవుడు ఇవ్వాలంతే.
అది గుర్తింపు కోసం అమ్మా.
మన సత్క్రియ
5:16 గుర్తింపు కోసం చెప్పండి.
మీ సత్క్రియను చూసి పరలోకంలో మీ తండ్రి మహింపచ్చినట్లు వెలుగు ప్రకాశింపనివ్వండి అంటే, మనం కావాలని ఫోటోలు తీయించుకుని లేకపోతే ఎదుటి వాళ్ళకి కనపరుచుకుని నేను గొప్ప అని చెప్పుకోవడం కాదు, కానీ దేవుడు గుర్తించాలి, ఆయన మహిమ ఆయన మహింపరిచేలా ఉండాలి మన క్రియలని.
మీరు ఒక్కసారి బైబిల్ తీసి 5:16 చదవండి, చదివి మాకు చెప్పండి. మీరు ఎందుకో అక్కడ మనుషులు చూడాలి అని రాయబడిందా, దేవుడు చూడాలని రాయబడింది, ఆ పాయింట్ మిస్ అవుతున్నారు అనిపిస్తుంది.
అదేండి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. నిజంగా మనలో వెలుగు ప్రకాశిస్తామండి. అది అంటే
మీరు ఒక్క నిమిషం ఆగండి అమ్మా, మీరు ఒక్క నిమిషం ఆగండి. స్టడీ టీం వాళ్ళు చెప్పండి, 5వ వచనంలో మనుషులకు కనబడేటట్టుగా మీ పనులు చేయుదురు అని ఆయన దోషారోపణ చేసినట్టుగా ఉంది, కానీ మత్తయి 5:16 కనబడేటట్టుగా చేయమంటున్నాడు కదా. ఈ రెండు వాక్యాలు కాంట్రడిక్షన్ కదా. స్టడీ టీం
అన్న, ఆచరణ లేకుండా నోటితో చెప్పేదాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు అన్న, వేషధారులుగా ఉండే చెప్పేదాన్ని, అది మనం చేసేవి.
చెప్పండి,
ఇక్కడ వీళ్ళు మాట చెప్తారు తప్ప అవి చేయరన్నా, వేషధారణగా ఉంటారన్న. అక్కడ చెప్పిన సందర్భం మన సత్క్రియలు చెయ్యాలి, చేసిన దాన్ని ప్రజలు విట్నెస్ చెయ్యాలి, దాన్ని బట్టి దేవుని మహిమ పరచారన్న. ప్రజలన్న
అంటే ఇప్పుడు మనుషులు చూడాలా చూడకూడదా, మనుషులకి కనపరచుకోవాలా కనపరచుకోకూడదా?
మనం కనపరచుకోవాల్సిన చేసే క్రియలు బట్టి వాళ్ళే చూసి గుర్తించి దేవుని మహిమపరుస్తాడు. మనం వాంటెడ్ గా మనం ఎగ్జిబిట్ చేసుకోవాల్సిందా, సత్క్రియలు చేస్తే వాళ్ళే చూసి దేవుని మహిమపరుస్తుంటారు.
ఇంకోరు ఎవరైనా మాట్లాడతారా? రెండు వాక్యాలు సమన్వయపరచండి. స్టడీ టీమ్ అలా పార్టిసిపెంట్స్ కూడా మీరు మాట్లాడవచ్చు. అందులో వరలక్ష్మి గారు అంటారు, మనుషులకు కనబడేలా చేయవచ్చు గాని నటన ఉండకూడదు, ఖచ్చితంగా వాళ్ళు చూడాలి. వాళ్ళు చూడకపోతే ఎట్లాగా వాళ్ళు ప్రభువులోకి వస్తారు, వెలుగులోకి వస్తారు, చూడాలి. కానీ మనలో లేనిదే అని చూపించకూడదు. సురేష్ అన్నది అన్నాడు, వాళ్ళు చేయరు కానీ బయటికి మాత్రం భక్తి పొరలాగా నటిస్తూ ఉంటారు, అది తప్పు. వేషధారణ వాళ్ళు చేస్తున్నారు, దాన్నే చూపిస్తున్నారు, అది మాదిరి. ఖచ్చితంగా నా భయం ఏంటంటే, ఇందిరమ్మ చాలా తగ్గించుకున్నారు, నేను ఇంకా తగ్గించుకున్నాను అన్నో, చేస్తున్న దాన్ని చూపించకపోతే మిగతా వాళ్ళకి ఎట్లాగా మనం మార్గం చూపిస్తాము? కాబట్టి చేద్దాము, చూపిద్దాం, చేయకుండా చూపించొద్దు, అది నేను చెప్పేది. ఇందిరమ్మ గారికి ఏమన్నా అర్థమైందా?
అర్థమైంది సార్.
ఓకే అమ్మా, చాలా సంతోషం. చెప్పండి మీ అప్లికేషన్, మళ్ళీ రాసుకుంటాను, మ్యాచ్ చెప్పండి.
నేను మంచిగా జీవిస్తాను, నా క్రియలు ఎదుటి వాళ్ళకి కనబడేలాగా, అంటే కావాలని కనబడేలా కాదు కానీ ఆటోమేటిక్ గా నిజంగా మంచి క్రియలు అయితే
ఎదుటి వారికి కనబడేలాగా మంచి జీవితాన్ని జీవిస్తాను. చాలా బాగుందమ్మా, కనబడకుండా చేస్తానంటే లోకం ఎప్పుడు మారాలి, కనబడేట్లే చేయాలి. అలాగే బాగుందమ్మా అప్లికేషన్. తర్వాత జీవన్ టీచర్ గారు.
సార్ పోయిందిలే సార్.
ఎస్ బ్రదర్.
సార్ దేవుని సృష్టిలో ముడిపడి
ఎన్నో వాక్యం నుంచి మీరు అప్లికేషన్ చెప్తున్నారు.
నేను 21, 22, 23
ఇరవై మూడు లేము మన 22 వరకే.
21, 22
చెప్పండి.
సో పరిసయ్యులు వాళ్ళ స్వార్థం కోసము ఇక్కడ కొన్నిటిని విడగొట్టారు, సృష్టిలో ఉన్నటువంటి వాటిని, కొన్నిటిని వారు విలువలు ఇవ్వలేదు సార్. కానీ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అది దేవునితో కనెక్ట్ ఉంది కాబట్టి దేని మీద కూడా ప్రమాణం చేయకుండా అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు నేను ఒక మాటని మాటతో ముడిపడి ఉంటానని నేర్చుకుంటాను సార్.
మీరు ప్రమాణం చేయరు, అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా జీవిస్తారంటారు, అంతేనా?
ఎస్ సార్.
చాలా బాగుంది. తర్వాత డాక్టర్ ప్రదీప్ గారు.
నా ప్రయత్నడన్నా, ఇది చెప్పే ముందు ఇందట ఒక క్వశ్చన్ కి మీరు వాక్యం కోట్ చేయలేదని అన్నారనా? అది మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆ మాటలన్నీ కూడా దేవుడు కాదు మాట్లాడుతూ అక్కడ 26వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడన్న, ఏసీ మాటలని చెప్పి చాలించిన తరువాత ఆటను చూచి రెండు దినములైన పిమ్మట పాస్కు వచ్చుననియు అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడినని మీకు తెలియనని చెప్పాను అని రాసినది అన్న, 2 డేస్ ముందు చెప్తాడు అనేది.
అంటే మీరు ఇందాక ఏమన్నారంటే సిలువ మరణానికి ముందు ఆయన చెప్పాడు కాబట్టి ఇదెంత ప్రమాదకరమైందో అని అన్నారు అని చెప్పి 26 అధ్యాయం దాకా వెళ్లారు, 23 అధ్యాయులు మమ్మల్ని కూర్చోబెట్టారు. కొంచెం అది కాంటెస్ట్ కాలేదు. కాంటెస్ట్ అంటే ఇమీడియట్ గా ఉండేది, దాన్ని మీరేమన్నా మళ్ళీ మార్చి చెప్తే బాగుంటది. అది చూడండి. చెప్పండి మీ అప్లికేషన్.
బోధలు అయిపోలేదు కదన్నా, కంటిన్యూస్ గా చెప్తూనే ఉంటారు.
మీరేం చెప్పినా మేము దాంట్లో ఆమోద ముద్ర చేసి ప్రదీప్ అన్న ఇది రైట్ అని చెప్పేసి మేము వెనకాల పాట పాడతాము. అప్లికేషన్ చెప్పే అలా అప్లికేషన్
గురువులని అనొద్దనంటే దేవునికి పెట్టేటువంటి
అప్లికేషన్
ఏది? ఇప్పుడు నాకు 8, 9, 10 ఇచ్చారా?
మీ వచ్చిన 22 వచనాల్లో మీ హృదయాన్ని తాకిన ఏ వాక్యం అన్నా మీరు అప్లికేషన్ తీసుకోవచ్చు.
ఐటీల్స్ చూడొద్దు, చెందేటువంటి మహిమను ఎక్కడ దంచకూడదు. చిన్న విషయం అలా తీసుకున్నాను.
ఒక్కసారి రిపీట్ చేస్తారా మీ పాయింట్ మిస్ అయ్యాను?
దేవునికి చెందవలసినటువంటి మహిమను ఏ విషయంలో కూడా నేను దొంగిలించడానికి ఇష్టపడకూడదని నేను ఒక అప్లికేషన్ తీసుకుంటున్నాను.
నా ఇంట్రెస్ట్ కొద్దీ అడిగే ప్రశ్న ఏంటంటే ఇది మొదలుకొని దొంగిలించకూడదు అనుకుంటున్నారా? గతంలో కూడా దొంగిలించలేదా?
గతంలో చాలా దొంగిలించానన్న.
అది అప్లికేషన్ అంటే అది. నేను ఇప్పుడు దేవుని మహిమను దొంగిలించే వాళ్ళ ఉన్నాను. ఇప్పుడు నా అప్లికేషన్ ఏంటంటే ఇది మొదలుకొని దేవుని మహిమను నేను దొంగిలించను, మార్చుకుంటున్నాను. చక్కటి అప్లికేషన్, బాగుందన్న. డాక్టర్ శ్రవంతి గారు.
అంటే చెప్పు వారిగా మాత్రమే ఉండకుండా దాన్ని ఆచరించే దానిలాగా కూడా ఉండాలి అని.
ఎంత బాగుందో. ఇన్ఛార్జీలు ఇన్ఛార్జీలు చెప్పడమే కాదు చెయ్యాలి, అట్లాగే మీరు చేస్తూనే చెప్పాలి. బాగుందమ్మ అప్లికేషన్. రవికుమార్ గారు,
23:3 వారు యేసయ్య చెప్తున్నాడు, వారు మీతో చెప్పు.
23:3
వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి అని అన్నాడు. దీని ద్వారా నేను ఏం నేర్చుకున్నానంటే, ఎవరైనా ఏ వ్యక్తిని బోధించినప్పుడు దేవుని యొక్క వాక్యంలో నేను సత్యాన్ని గ్రహించి ఆ వాక్యానుసారంగా నడుచుకుంటానని నేను తీర్మానం చేసుకున్నాను.
వినడం మాత్రమే కాదు విన్నదాన్ని కూడా పాటిస్తాను అంటారు. చాలా బాగుంది. బాబు మాస్టర్ గారు,
నేను అంటే ఇవరికంటే ఏదైనా ఒక ప్రమాణం అంటే ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట నెరవేర్చే వాడిగా ఉండాలని తెలుసుకున్నా బ్రదర్. కాబట్టి మన నా మాట అవునంటే అవును, కాదంటే కాదు విధంగా ఉండాలని తెలుసుకున్నాను.
ప్రామిస్ చేసి ప్రామిస్ నిలబెట్టుకుంటాను అంటారు అంతేనా?
అంతే బ్రదర్, అంతే.
ఏ వాక్య ఆధారంగా తీసుకున్నారు మీకు అప్లికేషన్? వాకింగ్ కోడ్ చేయండి.
మత్తయి సువార్త 5:33 బ్రదర్.
5:33 ఎందుకు వెళ్తారండి? 23:00 ఉంటాయి మనం. 23:00 ఉంటాయండి
అట్లుంటారు. అయితే 16 నా వచ్చిన కదా, నేను చదువుకున్న దాంట్లో అండి, నేను తీసుకున్న దాంట్లో
16 ఏంటి
అంటే, ఒట్టి పెట్టుకుంటే మనం ఎలా ఉండాలని చెప్పేసి ప్రమాణం ఇస్తే బ్రదర్.
ఎలా ఉండాలంటే ఒట్టి పెట్టుకుంటే
అంటే వాళ్ళు అంటే గుడ్డివారిగా కాకుండా మనం ఒక మార్గదర్శకంగా ఉండాలని చెప్పేసి.
ఇది బాగుంది, ఇది తీసుకోండి. నేను మంచి మార్గదర్శకుల్లా ఉంటాను, అందుడైన మార్గదర్శకుల్లా ఉన్నా అంటే ఒప్పుకుంటాం. అంతే తప్ప మీ ప్రమాణాల కోసం మాట్లాడితే ఒప్పుకోం ఇక్కడ అక్కడ లేదు.
ఓకే ఓకే బ్రదర్, అందులో అట్లా గుడ్డివారిగా కాకుండా మార్గదర్శకంగా ఉండాలని చెప్పాలనుకుంటున్నారు.
చక్కటి మాట. డివిజనల్ ఇన్ఛార్జిగా మా సహవాసం అందరికి మంచి మార్గదర్శకుల్లా ఉంటాను, అందుడైన మార్గదర్శకుల్లా ఉండను అన్నది చక్కటి అప్లికేషన్. బాగుంది. స్వరూప సిస్టర్,
సర్ప్రైజ్ సార్.
అమ్మా,
12 ప్రకారం నన్ను తగ్గించుకోవాలని ఇష్టపడతా ఉన్నాను సార్. అలాగే బోధించి పాటించేదానిగా ఉండాలని నేను అన్వయించుకుంటా ఉన్నాను సార్. నా యొక్క బైబుల్ పోర్షన్ ప్రకారం ఇక్కడ పరిసయులు శాస్త్రులు దేవుని కంటే దేవుని కొరకు తెచ్చే వాటినే విలువైనగా ఎంచారు సార్. అలా కాకుండా నిన్ను దేవుని వైపే చూస్తూ దేవుని విలువైన దానిగా ఎంచి ముందుకు నడవాలనుకుంటున్నాను సార్. ప్రైజ్ సార్.
అంటే నా అప్లికేషన్ అనే అర్థం ఏంటంటే, ఇది నాలో ఉన్న లోపం, ఈ రోజు దాన్ని మార్చేసుకుంటున్నాను, ఈ రోజు నేను నేర్చుకున్న సత్యం, ఈ రోజు దాన్ని సీరియస్ గా పాటిస్తాను. మిగతా అప్లికేషన్లన్నీ మీరు రాసుకోండి. మాకు మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సత్యాన్ని బట్టి ఒక అప్లికేషన్ చెప్పండి.
బోధించి పాటించేదానిగా ఉండాలని.
అంటే ఇప్పుడు దాకా పాటించి కూడా బోధిస్తున్నావా?
కొన్ని కొన్ని అంటే అన్నిగా సార్,
నిజమే. ప్రసంగికులకు ఉన్న పెద్ద లోపం ఏంటంటే, ఇక చెప్పుకుంటూ పోతాం, దాన్ని పాటించేగాడు ఫెయిల్ అవుతా ఉంటాం, దాన్ని సరి చేసుకుంటాను అన్నది చక్కటి అప్లికేషన్ అమ్మా. దివ్య సందర్భద,
నేను కూడా వాక్యాన్ని అనుసరించి గాయకొని క్రియలుగా కలిగి ఉండాలని నేను తీర్మానం చేసుకున్నాను.
చాలా చక్కటి మాట. ఆచరించటం అది ఎంత అవసరం. వాళ్ళు ఆచరించకుండా బోధిస్తా ఉన్నారు, మనం ఆచరిస్తూ బోధిద్దాం. కనీసం బోధించిన తర్వాత ఆచరిద్దాం. కొంతమంది ఏమంటారంటే, నేను పర్ఫెక్ట్ అయిన తర్వాత బోధిస్తామంటే అది అయ్యే పని కాదు. మనం ఎప్పటికప్పుడు ముందైనా తర్వాత అయినా పాటించడాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. చక్కటి అప్లికేషన్స్. తర్వాత చాట్ బాక్స్ లో అప్లికేషన్ పెట్టమన్నాము, ఏమి అప్లికేషన్స్ ఏమి పెట్టినట్టుగా అనిపించట్లేదు. పెట్టారు కొంతమంది, పెట్టారు. మిగతా వాళ్ళు పెట్టకుండా మమ్మల్ని చూస్తున్నారు, పెట్టండి. అప్లికేషన్ మీరు చేస్తే, మీరు రాస్తే అది మీకు ఏమైనా ఉపయోగపడుతుంది, మేము ప్రార్థన చేస్తాం. రాజా రమేష్, నేను అయ్యో అనే స్థితిలో ఉన్నాను, మార్చుకుంటాను. చక్కటి అప్లికేషన్. అయ్యో అనిపించుకోకూడదు, మళ్ళీ దాని ఫలా అనిపించుకోవాలి. చక్కటి అప్లికేషన్. వరలక్ష్మి గారు, చదివింది బోధించేది జీవించి చూపించాలని అన్వయించుకుంటున్నాను. బాగుంది. యేసుమణి గారు, అనుసరించి గైకొనాలి,
ప్రభుని సంతోష పెట్టాలన్నది అప్లికేషన్. బాగుంది. సుధాకర్ అంటాడు, పదవులు గౌరవాలు ప్రశంసల కోసం కాకుండా దేవుని మహిమ కోసం సేవ చేయాలి. నిజమైన సేవకుడు సేవకుడుగా జీవిస్తాడు. చక్కటి మాట. ఈ డివిజనల్ ఇన్ఛార్జ్, టార్చ్ బేరర్, కోఆర్డినేటర్ అన్నది మనం ఏం పని చేయాలో చెప్పడానికి, క్లారిటీ ఇవ్వడానికి తప్ప, అది పెత్తనం చేయడానికి కాదు, హెచ్చించుకోవడం కోసం కాదు. అది మీరు అర్థం చేసుకున్న వారిగా అందరూ ఉన్నారు, చాలా సంతోషం. వరలక్ష్మి గారు, మనుషులు కనబడేలాగా చేయవచ్చు కానీ అందులో నటన ఉండకూడదు. ఇందాక విషయం చెప్తున్నారు, ఇతరులకు నీతులు చెప్పడం కాదు కాని మొదట నేను దేవుని ఇతర నీతి కలిగి జీవించాలని అప్లికేషన్ తీసుకుంటున్నాను. ఎజ్రా, బాగుంది. రామ్ ప్రసాద్ గారు అది వేరే చెప్తున్నారు. సుజాత గారు, మనం చేస్తున్న క్రియలు కనపరచాలి, ఇది కూడా వాక్యం మీద ఎక్స్ప్లెనేషన్. ఓకే. హాము గారు, ఐ హంబుల్డ్ మై సెల్ఫ్ టు ద గాడ్, తగ్గించుకుంటాను. యోహాను గారు, మనం చేసే పనులు మనుషులకు చేసినట్టు కాక దేవునికి చేసినట్టుగా ఉండాలి. ఓకే ఓకే. అప్లికేషన్స్ ఏమి రాయాలా? అప్లికేషన్స్ రాస్తే మీకు ఏమైనా హెల్ప్ అవుతుంది? ఓకే, ఇక్కడతో మనం ఆపేద్దాము. సమయం ఎక్కువైపోయింది. ఒకరు సమయం తీసుకుని విన్న వాక్య సత్యాన్ని బట్టి స్థుతిద్దాం. అప్లికేషన్ తీసుకున్న స్టడీ టీమ్ కొరకు, పార్టిసిపెంట్స్ కొరకు.
స్టడీ లీడర్ తీసుకోలేదు అప్లికేషన్. స్టడీ లీడర్,
ఓ స్టడీ లీడర్ సుధా, అప్లికేషన్. సుధాకర్ నాకు అప్ చెప్పేసి ఆయన రెస్ట్ లోకి వెళ్ళి ఉంటాడు. ఇది ఎంత మంచి అప్లికేషన్. నాయకులు అలాగే ఉండాలి. సరే, ప్రార్థన చేద్దాం. ఒక సమయం తీసుకున్నందుకు, మ్యూట్ లో ఉన్నాడు, అన్మ్యూట్ లో కోహోస్ట్ కదా, మ్యూట్ లోనే ఉండి ఉంటాడు, అన్మ్యూట్ లోనే ఉంటాడు, కానీ చక్కగా నిద్రపోయి ఉంటాడు. రైట్, ఒక సమయం తీసుకుని ఆ వాక్యాన్ని బట్టి అప్లికేషన్ తీసుకున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయాల్సిందిగా ఆహ్వానం. స్టడీ టీమ్
అన్నా, ప్రైజ్ లోడ్ అన్నా,
దీవిస్తుంది బ్రదర్, తీసుకోండి.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల ప్రభ, వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో దవా నిన్నటి దినాన ఈ దినాన మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి వచనం నుంచి 22వ వచనం వరకు ఉన్న భాగాన్ని నేను మేమందరం కలిసి స్టడీ చేయడానికి మీరు చూపిన కృప కొరకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. దవా చాద నాయన, మరి స్టడీ చేసిన ఈ భాగంలో నుంచి అయా, మరి స్టడీ టీం నుంచి, అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రియులందరూ కూడా దేవ వారి జీవితాలు వారు తీసుకున్న దేవ మరి నాయన అప్లికేషన్స్ బట్టి కూడా వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మా జీవితాల్లో దేవ ఎవరెవరు ఏ అప్లికేషన్ మరి తీర్మానాన్ని తీసుకున్నారు ఈ లేఖన భాగం నుంచి, దేవ ఆ లేఖన భాగం నుంచి వారు తీసుకున్న తీర్మానం ప్రకారం జీవించటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. వచ్చిన మంబడి వచ్చినము 22 వచనాలను ప్రభు వాక్య వెలుగులో దేవా నేను సరైన విధానం మేము అర్థం చేసుకోవటానికి నాకు మాకు మీరు చేసిన సహాయం అంతటిని బట్టి స్తుతిస్తా ఉన్నాం. దేవ ఈ రీతిగా ప్రభు స్పష్టంగా వాక్యాన్ని అర్థం చేసుకుంటూ బోధించే వరంగా బోధిస్తున్న మేము ఆ ప్రకారంగా జీవించే వరంగా నాకు మాకు సహాయం చేస్తూ రమ్మని వేడుకుంటున్నాం. వందనాలు చెల్లిస్తూ 2 దినాలు మీరు చేసిన సహాయం అంతటిని బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామం పేరు స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.
ఆమేన్. యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన డివిజనల్ ఇన్ఛార్జెస్